నిత్య పరమాత్మ జననం ఎందుకు జరిగింది అంటే, మహాత్ములు కొంతమంది సెలవిచ్చింది ఏమిటంటే భగవద్గీతను చెప్పడానికే నారాయణుడు లోకంలోకి పుట్టాడు అని. మరి అటువంటి భగవద్గీతను ఎక్కడ వినిపించవలసి వచ్చింది? ఆయన అర్జునుణ్ణి ఒక నిమిత్త కారణంగా చేసుకుని సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్సస్సు దీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులు అనేటువంటి ఆవుల నుండి మనకి బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఆ విశేషమైనటువంటి గీతామృతాన్ని ప్రసాదించడం కోసం ముందు అర్జునుణ్ణి గోవత్సంగా అక్కడ నిలిపాడు అని చెప్తారు. గోవత్సంగా నిలపడంలో కారణం ఏమిటి అంటే, ఆ పాలని పిండుకునేటువంటి వాడు ముందుగా ఆవుని బాగా చేపు వచ్చి పొదుగులో పాలు నిండుగా ఉండడానికి దాని దూడని ముందుగా విడుస్తాడు. ఆ దూడ వెళ్లి పొదుగు దగ్గర ఆ ఆవు యొక్క పొదుగు దగ్గర మూ చూసి ఆ స్తన్యం అనేటువంటిది పూర్తిగా ఆ పొదుగులోకి రావడానికి కారణమవుతుంది. మామూలుగా గోవు యొక్క శరీరం అంతా క్షీరం ఉన్నప్పటికీ కూడా అది పొదుగు దగ్గర పిండితేనే క్షీరం వస్తోంది. వేరే చోట ఇంకొక చోట ఎక్కడ ప్రయత్నం చేసినా అది రక్తమే వస్తోంది తప్ప పొదుగు దగ్గరని మాత్రమే క్షీరమును ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే నారాయణుడు కూడా ఉపనిషత్తులు అనేటువంటి గోవు నుండి ఆ పాలను పిండేవాడిగా తానుండి ముందుగా చేపు వచ్చే విధంగా ఆ గోవత్సంగా అర్జునుణ్ణి అక్కడ పెట్టాడు అని మనకు మహాత్ముడు సెలవిచ్చారు. అది ఎక్కడ కుదిరింది ఆయనకు భగవద్గీత చెప్పడానికి అంటే, కురుక్షేత్ర రణరంగ మధ్యంలో సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మెచ్చుత, నా రథాన్ని తీసుకువెళ్లి ఇరు సేనల మధ్యలో నిలపవయా అన్నాడు. అలాగే నారాయణుడు రథాన్ని నడుపుకుంటూ తీసుకువెళ్లి ఇరు సేనల మధ్యన పెట్టాడు. అక్కడ చూసేటప్పటికి అందరు ఎవరున్నారు? తన వాళ్ళు కనిపిస్తున్నారు. తండ్రులు, మామలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, గురువులు, మనుమలు, మునిమనవులు, ఇలా అందరూ తనకు బాంధవ్యంతో ఉన్నవారే, తన బ్రతుకు జీవనంతో ముడిపడిన వారే కనిపిస్తున్నారు. మరి అటువంటి వాళ్ళని ఎలా సంహరించేది అనేటువంటి విచారం ఆయనకు బయలుదేరింది. మనకు భగవద్గీత ప్రారంభంలో చెప్తారు, వీరందరూ ముందుగా ఉంటారని అర్జునుడికి తెలియదా? భీష్ముడితో యుద్ధం చేయాల్సి వచ్చిద్దని, ద్రోణాచార్యునితో తలపడవలసి వస్తోందని, అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వికర్ణుడు మొదలైన వాళ్ళందరూ ఉంటారని అర్జునుడికి తెలియదా అంటే, అర్జునుడికి తెలుసును, కానీ వాక్ రూపంలో చెప్పిన దానికిన్నో దృశ్య రూపంలో కనిపిస్తున్న దానికి తేడా ఉంటుంది. మానవుడు అనేకమైనటువంటి పలుకులు పలుకుతాడు. నేను ఒక కార్యాన్ని తలుచుకుంటే అది నా ముందు ఎంత అంటాడు, నేను దాన్ని చిటికలో చేసేస్తాను అంటాడు, అంత పనిని కూడా సులువుగా చేసేస్తాను అంటాడు. కానీ అది మనకి కార్యరూపంలో ఎదురుపడేటప్పటికీ అతడిలో ఉండేటువంటి శక్తి ఏమిటో తెలుస్తోంది, మానసిక స్థితి ఏమిటో అక్కడ బయటపడుతోంది. మామూలుగా యుద్ధరంగంలోకి ప్రారంభం తాను చేయకముందర వీళ్ళందరూ ఉంటారని తెలుసు, కానీ అందరూ ఎదురుపడగానే మమకారము అనేటువంటి భావన అర్జునుని కప్పేసింది. మమేతి బంధ నా మమేతి విముచ్యతే, నాది అనుకుంటే బంధనము, నాది కాదు అనుకుంటే విడుదల అని చెప్పారు మనకు మహాత్ములైనటువంటి వాళ్ళు. ఇక్కడ అర్జునుడి దుఃఖానికి కారణమేమిటి? మమ ధృతరాష్ట్రుడి యొక్క ఆవేదన కారణమేమిటి? మమ. చూడండి, మనకి భగవద్గీతలో ఉండేటువంటి విషయాన్ని గమనిస్తే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవచ్చేవ కిమకురువత సంజయ. ధర్మ అనే మాటతో ప్రారంభమవుతోంది భగవద్గీత. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ. మమతో ముగుస్తుంది ధర్మము. మమ అంటే ధర్మమే నా స్వరూపమని తెలుసుకోవడంతోనే భగవద్గీత ముగుస్తోంది. అదే భగవద్గీత యొక్క సారాంశం అని కూడా అంటారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ. ధర్మక్షేత్రము కురుక్షేత్రం అనేటువంటిది ధర్మక్షేత్రంగా ఎలా భాసిల్లుతోంది, అది ధర్మక్షేత్రం అని ఎప్పుడు పిలువబడుతోందంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, అది సమాధానం. ధర్మక్షేత్రం అనేది కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం, కురుక్షేత్రం అంటే అర్థమేమిటండి? కురు అంటే చెయ్యి, క్షేత్రము అంటే శరీరం అని కూడా చెప్పారు. ఈ శరీరంతో ఏం చేయాలి? ధర్మం కురు. ఈ శరీరంతో ఏం చేయడానికి వచ్చింది శరీరం అంటే ధర్మం చేయడానికే వచ్చింది. అందుకే ధర్మం కురు, ధర్మాన్ని చెయ్యి. మరి ధర్మమును చేయడం అందరి వల్ల అవుతుందా? ధర్మమును చేయాలి అంటే ముందు ఆ ధర్మము మనకెక్కడ లభ్యమవుతుందో తెలియాలి కదా. ఒక వస్తువు కావాలని కోరుకుంటున్నామండి, కోరుకుంటున్నప్పుడు అది మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుందో విచారణ చేస్తామా చేయమా? అలాగే ధర్మబద్ధంగా జీవనాన్ని గడుపుకోవాలి అంటే ముందు ధర్మం అనేది ఎక్కడ లభ్యమవుతోంది, ఎవరు నేర్పితే మనకు అర్థమవుతోంది, ఎవరిని చూస్తే పోని ఎవరు చెప్తే మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించుకోగలుగుతాము అంటే యత్ర యోగీశ్వర కృష్ణ, మనకి ధర్మ మార్గాన్ని ప్రబోధించడానికి వచ్చినటువంటి వారు ఆచార్యులైనటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి స్వామి యొక్క సన్నిధానంలో అర్జునుడు రథసారథిగా నియమించుకున్నాడు కృష్ణ పరమాత్మను. తన యొక్క జీవిత రథాన్ని నారాయణుడి చేతికి అప్పగించాడు. అప్పచెప్పిన తరువాత కొంతమంది భగవద్గీతని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు అన్నారండి, ఒకరికి సంపూర్ణమైనటువంటి శరణాగతి చేసిన తరువాత మళ్లీ నా ప్రమేయం ఉన్నది అని నీ స్వతహాగా నీ బుద్ధితో ఆలోచించడం మొదలు పెడితే అసలు అది పనిచేయకుండా ఊరుకుంటుంది. అంటే నారాయణుడు అనుకుంటాడు, కొన్ని కొన్ని సందర్భాల్లో సర్వం సహా సంపూర్ణ శరణాగతిని ప్రకటించిన వారు కూడా నారాయణుడి మీద విశ్వాసాన్ని ప్రకటించలేక తమ కార్యమును కూడా అందులో ఉన్నదన్నట్లుగా వేలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గోవర్ధనగిరి నెత్తేటప్పుడు నారాయణమూర్తి ఇలా చిటికిన రేలుతో 7 రాత్రులు 7 పగళ్లు గోవర్ధనగిరిని ఎత్తాడు. ఎత్తితే ఆయన ఏమన్నాడు, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైరింపగా గాలడు అని శంకింపన్వలడు. మీరేమనుమాన పడక్కర్లేదు, ఈ పిల్లాడు చాలా చిన్న పిల్లవాడు కదా, గోవర్ధనగిరిని ఎలా ఎత్తుతాడని మీరు అనుకుంటున్నారేమో, ఈ ధరాభారంబు పైబడ్డ మళ్ళీ ఈ భూమండలం అంతా జంతు సమూహంతో సహా వచ్చి పైబడ్డా నాకెళ్ళల్లాడదు, నాకు ఎటువంటి భారమో కలగదు, నిలవండి మీరు దీని కింద ప్రమోదంబుగా, ఆనందంతో దీని కింద నిలవండి, శంక వదిలేయండి ఆనందం పొందండి అని నారాయణుడు చెప్పాడు. భయాన్ని వదిలేయండి అభయాన్ని పొందండి అన్నాడు. ఆ సంపూర్ణమైనటువంటి శరణాగతిని పాటించవలసినటువంటి గోపికలు ఏం చేశారండి, కొండ బయట ఉన్నవాడికి రాడదెబ్బలు తప్పలేదు, కొండ కింద ఉన్నవాడికి హాయిగా ఉంది నారాయణుడి యొక్క సంరక్షణలో. అందరూ ఆయన కిందే చేరారు. వాళ్ళలో ఒక వృద్ధుడు అనుకున్నాడట, పాపం చిన్న పిల్లవాడు చిటికిన రేలతో ఎలా పడతాడు గోవర్ధనగిరిని, నా కర్ర కూడా కొద్దిగా దానికి అడ్డుగా పెడదాం కదా అనుకున్నాడట. కానీ నారాయణుడు అనుకున్నాడు, పాపం పోనీలే దానికి వాడిలో అందులో తృప్తి ఉందనుకున్నాడు, ఆ కర్రతోనే నిలబెడుతుంది అనుకున్నాడేమో, ఆ కర్రని నిలబెట్టినందుకు కూడా నారాయణుడు ఆనందాన్ని మనకి ఇచ్చాడు. అదేవిధంగా పరమాత్మ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అంతా ఆయన లీల వల్ల జరుగుతున్నప్పటికీ కొంత కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను కాబట్టి చేశానను, నేను కాబట్టి చేస్తున్నానను, పోనీ అలా కలిగేటువంటి అహమును కూడా భగవంతుడు తృంచుతాడు. చూడండి, గరీత్మంతుణ్ణి నేను చాలా గొప్పవాణ్ణి, విష్ణుమూర్తి వాహనంగా ఉండేవాణ్ణి, నన్ను ఎదిరించగలిగిన వాడు ఎవరున్నారు అని అనుకున్నారండి. దుర్యోధనుడితోటి గర్వం అనేది మంచిది కాదని చెప్తూ నారదుడు ఉద్యోగ పర్వంలో చెప్పిన కథ ఒకటి ఉన్నది, అది గరుడ గర్వభంగము అని చెప్పారు. గరుడ గర్వభంగం అనగానే మామూలుగా మనకి గరీత్మంతుడంటే విష్ణుమూర్తి వాహనం కదా, విష్ణుమూర్తి వాహనంగా ఉండే గరుడికే గర్వం వచ్చిందంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి. నారాయణుడు నిరంతరం ఎక్కి గరుడు మీద తిరుగుతూ ఉంటాడు, అటువంటి గరుడికే అహంకారం వచ్చింది. నాగజాతులు ఉండేటువంటి వాళ్ళ చిక్రుడు అనేటువంటి వాడిని వివాహం చేయడానికి సంకల్పం చేసుకుంటే అతడి కొద్ది రోజుల్లో గరుడికి ఆహారం కాబోతున్నాడని తెలిసి నా కుమారుణ్ణి మీ కుమార్తెకు ఇవ్వను అని ఆ నాగజాతిలో ఉన్నవారు చెప్తే నారాయణుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ముహూర్తాన్ని నిర్ణయించుకుని వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తే గరుడు అంటాడు, అసలు నేను విష్ణుమూర్తినే మోసేవాణ్ణి, విష్ణుమూర్తి మోసేవాడు ఒక ప్రతిజ్ఞ పట్టి ఒకడు ఆహారం కావాలని నిశ్చయించుకున్న తరువాత వాడికి మీరు కన్యనిచ్చి వివాహం చేస్తున్నారంటే మీ ధైర్యం ఎంత గొప్పది అని అంటాడు. అక్కడికి నారాయణుడు వచ్చి, నువ్వు నన్ను మోస్తున్నావా అని అడుగుతాడు నారాయణుడు. అవును నేను నిన్ను మోస్తున్నాను, ఇది సత్యమే కదా, గరుడ వాహన గోవింద అంటారు, సుపర్ణో వాయువాహన అంటారు. మనకి విష్ణు సహస్రనామంలో ఒక నామం కూడా ఉంది, సుపర్ణహ, మంచి రెక్కలు కలిగినటువంటి వాడు, ఆ గరీత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నవాడు అని ఒక నామం కూడా ఉంది ఆయనకు. మరి అటువంటి నారాయణుడు వి అంటే గరీత్మంతుని మీద శ్వ ఎక్కి తిరిగేవాడు, గరుడు మీద ఎక్కి తిరిగేవాడు కాబట్టి భగవంతుడి విశ్వం అని పిలువబడ్డాడు అని విష్ణు సహస్రనామాల్లో చెప్పారు. మరి గరీత్మంతుడి మీద ఎక్కి తిరిగేవాడే కదా, నేను నిన్ను మోస్తున్నాను కదా, ఇందులో అసత్యమేమున్నది అన్నాడు గరుడు. ఓహో అలాగా, నన్ను మోస్తున్నావా, ఏది కొద్దిగా నా చెయ్యిని మొయ్, విష్ణుమూర్తి వెంటనే ఆ చేతిని తెచ్చి గరిత్ మంత్రుడి మీద వేశాడు. వేయంగానే గరుడు ఏమయ్యాడండి, గిలగిలలాడిపోయాడు. కాసేపటికి ఇంకా ఇంకొద్దిసేపటికి చనిపోయేంతటి భారమా అన్నట్టుగా అనిపించింది నారాయణుడి యొక్క చెయ్యి. కేవలం నారాయణుడి యొక్క చెయ్యినే మోయలేకపోయేవి, నీవు నారాయణుని మోస్తున్నావా అని అడిగాడు విష్ణుమూర్తి. అంటే కారణం ఏమిటంటే, ఆయన తలచుకుని స్వల్పంగా మారి పోనీ ఆయన నీవు మోయగలిగినంతటువంటి శక్తిని నీకు కల్పించడం చేత నువ్వు ఆయన మోస్తున్నావే తప్ప, వాస్తవంగా భువనాలన్నింటినీ మోసేటువంటి నారాయణుణ్ణి నువ్వు మోసావు అంటే అది చాలా అరుదైనటువంటి విషయం. అంతటి అదృష్టాన్ని నీకు కలిగించినందుకు పొంగిపోవాలే కాని అది ఒక కారణంగా చేసుకొని, అది ఒక గర్వంగా నీకు పరిణమించి, నీలో అహంకారాన్ని పెంచి, నారాయణుణ్ణి మోసేవాడి వాహనము నేను నారాయణుడి యొక్క వాహనాన్ని గర్వం అహంకారం ఉన్నదే, ఇది ఎదుటివారిని బాధించడానికి ఉపయోగపెడితే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది అని నారాయణుడు గరుడు హెచ్చరించాడని దుర్యోధనుడితో నారదుడు ఉద్యోగపరంలో గరుడ గర్వభంగం గురించి చెప్తాడు. అంటే తన భక్తుడిలో కలిగినటువంటి అహమును కూడా భగవంతుడు త్రుంచడానికి ప్రయత్నం చేస్తాడు. మమ అనేది ఇక్కడ అర్జునుడి యొక్క దుఃఖానికి కారణమైంది. మమ అనుకునే ఒకటే కదా, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా తాతలు తండ్రులు, ఇదంతా దుఃఖం కలిగింది ఆయనకు. కాబట్టి ఆ దుఃఖాన్ని కూడా చూసి భగవంతుడు నవ్వాడు. పైగా ఏమన్నాడు, సేనయో ఉభయోర్ మధ్య రథం స్థాపయమచ్యుత. కొంతమంది భగవద్గీతను వ్యాఖ్యానం చేసిన వాళ్ళు చెప్పారు, పగ్గాలు నారాయణుడికి అప్పగిచ్చిన తరువాత అర్జునుడు స్వతంత్రించి ఆ పదాన్ని ప్రయోగించకపోతే ఎలా ఉండేదో అంటారు. అంటే పరమాత్మకు పగ్గాలు ఇచ్చిన తర్వాత ఆయన ఎటువైపుకు తీసుకువెడతాడో అది ఆయన ఇష్టం. అలా కాకుండా రథం మధ్యలో తీసుకువెళ్ళి వదిలిపెట్టు అని ఎప్పుడైతే అన్నాడో ఒక ఆర్డర్ లాంటిది, ఆజ్ఞ లాంటిది జారీ చేశాడు నారాయణుడికి. నారాయణుడు ఏం చేశాడు, అక్కడ తీసుకువెళ్ళి వదిలిపెట్టేశాడు. అందరినీ చూశాడు, దుఃఖం ఆవరించేసింది. ఎవరిని చంపుతాను రాజ్యం పొందుతున్నాడో, పోని పొందుతాడో, రేపటి రోజున వాళ్ళు లేకుండా అనుభవించే రాజ్యము సుఖం నిజమైన సుఖాన్ని ఇస్తుందా, ఇది అర్జునుడికి వచ్చిన ప్రశ్న. రేపటి రోజున భీష్ముడు లేని రాజ్యాన్ని తను చూడాలి, ద్రోణుడు లేని రాజ్యాన్ని తను అనుభవించాలి. ఎవరి సుఖం కోసం రాజ్యం కావాలని కోరుకుంటున్నారో వారి మరణం తర్వాత గాని రాజ్యం సంప్రాప్తమయ్యేటట్టుగా కనిపించలేదు. మరి ఆ తరువాత తినేది రక్తపు కూడే కదా, ఇది నేను తినవలసి వస్తోంది కదా, కాబట్టి నేను నా యొక్క పనిని వదిలేస్తాను. కర్తవ్యోన్ముఖుడు అయ్యాడు. కర్తవ్యోన్ముఖుడు కావలసిన వాడు కర్తవ్య విముఖుడు అయ్యాడు. గాంధీవాన్ని వదిలేశాడు, అస్త్రశస్త్రాలు వదిలేశాడు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. ఆ సమయంలో నారాయణుడి వైపుకు తిరిగి ఏమన్నాడండి, యచ్చేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. ఏమన్నాడు, కృష్ణ నాకు ఏది శ్రేయస్సో దానిని నిశ్చయంగా చెప్పు అని అడిగాడు. సంశయాత్మకమైనటువంటి జీవితంలో సందేశాన్ని సందేహాలని తీర్చగలిగిన వాడు, సందేశం ఇవ్వగలిగిన వారు ఆచార్యుల వారు. కాబట్టి కష్ట సమయంలో నీవు దేనిని ఆశ్రయిస్తావో అలా ఉంటుంది నీ మనస్సు కూడా. చూడండి, ఒక్కొక్కడు కష్ట సమయంలో దేన్ని చూడాలనుకుంటాడండి, వారికి సుఖాన్నిచ్చేటువంటి పదార్థాల వైపు, సుఖాన్నిచ్చేటువంటి వాటి వైపుకో వెళ్ళాలి అనుకుంటాడు. సుఖంగా ఉన్నప్పుడు కూడా మానవుడు సుఖాభిలాష ఎక్కువగా ఉండి వాడు ఆ సుఖాన్నే కోరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, శ్రీమద్ రామాయణంలో రామచంద్రుని వారికి పట్టాభిషేకం జరుగుతుందని నిశ్చయిస్తాడు దశరథుల వారు. నిశ్చయించిన తర్వాత ఎక్కడికి వెళ్లాలనుకున్నాడు ఆయన, కైక మందిరానికి వెళ్లాలనుకున్నాడు. ఆనందంతో మనస్సు ఉరకలు వేసేటప్పుడు తనకు ఆనందాన్ని రెట్టింపు చేసేటువంటి స్థానమును మనిషి కోరుతూ ఉంటాడు. దుఃఖంలో ఉన్నప్పుడు మానవుడు ఈ కార్యం చేయవచ్చునా చేయకూడదా అనే విచక్షణ కోల్పోతాడు. ఏది ఆశ్రయించకూడదో దానిని ఆశ్రయించే ప్రయత్నం కూడా మానవుడు దుఃఖంలో చేస్తాడు. కాబట్టి దుఃఖంలో మనం తీసుకునే నిర్ణయం సరైనది కాకపోతే మన జీవితపు నావనేటువంటిది మునిగిపోవడానికి ఎంతో కాలం పట్టదు అని మనకి భారతం హెచ్చరిస్తోంది. దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాడండి, నారాయణుని ఆశ్రయించాడు. నాకు ఏది శ్రేయస్కరమో నాకు అర్థం కావడం లేదు, ఎందుకని దుఃఖము చేత బుద్ధి అంతా మాంద్యమైపోయింది, బుద్ధిమాంద్యం వచ్చేసింది దుఃఖం చేత. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా. నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం అక్కర్లేదు. నచ రాజ్యం సుఖానిచ, నాకు రాజ్యం అక్కర్లేదు, సుఖాలక్కర్లేదు. కిన్నో రాజ్యేన గోవింద, ఈ రాజ్యం సంపాదించి ఏం చేయనయ్యా. కిం భోగే జీవితేనవా, ఈ భోగాలన్నీ ఎవరి కోసం అనుభవించాలి రేపటి రోజున. అందరూ యుద్ధరంగంలో మరణించిన తర్వాత అనుభవించే భోగాలు కూడా ఒక భోగాలేనా అన్నాడు. చూడండి, అర్జునుడికి నైరాశ్యం కలిగింది. కానీ ధర్మ దుర్యోధనుడు ఏది కోరుకున్నాడండి? దుర్యోధనుడు ఏది కోరుకున్నాడో అది జరగడానికి సిద్ధంగా ఉంది. నిన్నటి రోజున దుర్యోధనుడు ఏమన్నాడు, మనమందరం భీష్మ పితామహులు వారిని ముందు పెట్టుకుని యుద్ధరంగంలోకి వెళ్ళాలి. భీష్మ పితామహులు వారిని ముందు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలంటే, ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ధర్మపరులు కాబట్టి ముందుగా భీష్మ పితామహులు వారిని చూడగానే వారి మనసు మారిపోతుంది. అయ్యో, భీష్మ పితామహులు వారిని చంపిన రాజ్యం మనకెందుకు అనేటువంటి భావన వారికి కలుగుతోంది. కాబట్టి ముందుగా వారికి ఒక సూచన ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని, ధర్మపదాన్ని గుర్తు చేసేటువంటి ఒక వ్యక్తిని ముందుగా పెడితే పాండవులలో నైరాశ్యం వచ్చేస్తుంది. అందువల్ల భీష్మ పితామహులు వారిని మనం రెండు పక్కలా ఉండి కాపాడాలి. దుర్యోధనుడు నిన్న చెప్పింది అదే, మనం భీష్మ పితామహులు వారిని రక్షించుకోవాలి అని చెప్పాడు. భీష్ముడు ఒక్కడు నిలబడితే మన సైన్యంలో ఏ ఒక్కరూ మరణించరు, ఇది నిర్ణయం. అందువల్ల భీష్ముడు వారిని వీళ్ళందరిని ఎప్పుడైతే చూశాడో ఆయనకు దుఃఖం వచ్చేసింది. దీన్నే అర్జున విషాద యోగము అన్నారు. విషాదం యోగం ఎప్పుడవుతోందంటే, నీవు ఎక్కడ దుఃఖించాలో తెలిస్తే అది నీకు యోగము అన్నారు. దుఃఖించవలసిన సమయం తెలియాలి, దుఃఖించవలసిన ప్రదేశం తెలియాలి, ఎవరి దగ్గర దుఃఖించాలో కూడా తెలియాలి. భగవంతుడి దగ్గర దుఃఖిస్తే యోగము, లోకం దగ్గర దుఃఖిస్తే రోగము అన్నాడు గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి. కాబట్టి నీ ఏడుపును చూసి ఎగతాళి చేసేవాడి దగ్గర ఏడ్చావా, నీకు ఏడుపే గతి. ఆ దుఃఖాన్ని చూసి ఎవరు నీకు కన్నీళ్లు తిరగడానికి ఉద్యుక్తులవుతారో వారి దగ్గర దుఃఖించావా, అది యోగమై తీరుతోంది. నారాయణుడిని ముందు పెట్టుకు ఏడ్చాడు నరుడైనటువంటి అర్జునుడు, అది యోగమయ్యింది. లోకమంతటిని ముందు పెట్టుకుని, రాజ్యాన్ని ముందు పెట్టుకుని, ఇది నాకెప్పుడు లభిస్తోందిరా అని ఏడ్చాడు దుర్యోధనుడు, వాడు నాశనం అయిపోయాడు. కాబట్టి ఏడ్చే విధానం తెలిస్తే అది యోగంగా మారడానికి ఎంతోసేపు పట్టదు అని మనకు భారతం గుర్తు చేస్తోంది. శ్రేయస్సు ఏదో తెలియదు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు అర్జునుడు, నాకు చెప్పవయ్యా. అర్జునుడికి శ్రేయస్సు తెలియకపోవచ్చు గాని శ్రేయస్సు కానిదేదో తెలుసు అంటాడు వ్యాస భగవానుడు. శ్రేయస్సు కానిదేమిటి చెప్పండి? తను ఇంతమందిని చంపి రాజ్యాన్ని అనుభవించడం శ్రేయస్సు కాదు, ఇది తెలుసును. కాబట్టి శ్రేయస్సు ఏమిటో చెప్పమని నారాయణుడిని అడుగుతున్నాడు. తన దుఃఖాన్ని సమూలంగా నశింపచేసేది, అసంతృప్తిని తొలగించేది, నిత్యతృప్తిని ప్రసాదించేది శ్రేయస్సు. కానీ అదేమిటో తెలియడం లేదు. ఆ శ్రేయస్సు ఎక్కడ లభిస్తుందో తెలియడం లేదు. విచిత్రంగా ఉండేటువంటి విషయం ఏమిటంటే, మానవుడు ప్రతి జీవితంలో సుఖాన్ని శాంతిని కోరుతున్నాడే గాని ఆ సుఖము శాంతి లభించేటువంటి వస్తువులు ఎక్కడ దొరుకుతాయో తెలియడం లేదంటాడు వ్యాస భగవానుడు. కారణం ఏమిటంటే, ఆ దొరికే చోటుకి ఇతడు వెళ్ళడం లేదు. ఎక్కడ లభిస్తున్నాయో, ఎక్కడవి దొరుకుతాయో ఆ వైపుకు వెళ్లే ప్రయత్నం చేయకుండా వేరే వేరే వైపుకు వెళ్ళడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అవి వాడికి లభించడం లేదు, అవి వాడి దుఃఖానికి కారణమవుతున్నాయి. దుఃఖానికి కారణం కావడానికి నిజమైనటువంటి వాడు పడేటువంటి వేదన ఏమిటో, ఆ వేదన తొలగేటువంటి మార్గం ఏమిటో, ఆ మార్గం వైపుకు ప్రయాణం చేయకపోవడమే జీవుడికి దుఃఖం కలగడానికి కారణము అన్నారు. అంటే మామూలుగా సుఖము లభించడం లేదని తెలుస్తోంది. అనిత్యం అసుఖం లోకే, ఇది అనిత్యమైనటువంటిది, సుఖం కానటువంటిది, లోకం అనేటువంటిది ఇలా ఉంటుందని పరమాత్మ ఎప్పుడో చెప్పేశాడు. అనిత్యం అసుఖం లోకే, నిత్యం కాని దాన్ని పట్టుకొని నువ్వు నిత్యం కావాలనే దాన్ని కోరుకుంటున్నావు. సుఖం ఎక్కడ లేదో అక్కడ ఎదుగుతూ సుఖం కావాలని కోరుకుంటున్నావు. అందుకే నీకు నిత్యమైనది లభించడం లేదు, సుఖమైనది లభించడం లేదు. నీవు దేన్ని కోరుకుంటున్నావో దాన్నే నువ్వు పొందుతున్నావు. ఏ వస్తువు దగ్గరికి వెళుతున్నావో దాన్నే నువ్వు పొందుతున్నావు. ఉదాహరణకు చెప్పాలంటే, చలి కావాలనుకునేటువంటి వాడు వేడి దగ్గరికి వెడితే చలి లభించదు. వేడి కావాలనుకునేవాడు ఏసీలో కూర్చుని నాకు వేడి రావాలంటే లభించదు. ఎక్కడ వస్తువు ఉన్నదో అక్కడ వెతకడం లేదు, వాడు వెతుకుతున్న దగ్గర వస్తువు లేదు. ఇదే వాడి దుఃఖానికి మూల కారణం. ప్రతి వాడికి తెలుసునండి, సుఖం కావాలి అని, శాంతి కావాలని. కానీ ఆ వైపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడా అని భగవద్గీత అడుగుతోంది. శ్రేయస్సు కానిదేదో అర్జునుడికి తెలుస్తోంది, కానీ శ్రేయస్సు ఏమిటో తెలియటం లేదు. దానికే నహి ప్రపశ్యామి మమాపునద్యాత్ యచ్చోక ముచ్చోషణామింద్రియాణాం అవాప్య భూమావసపత్న వృద్ధం రాజ్యం సురాణాం అపిచాధిపత్యం. భగవద్గీతలో చెప్పాడు కృష్ణ, ఈ భూలోకంలో ఎదురులేని సమృద్ధమైన రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాను, స్వర్గలోకాధిపత్యాన్ని పొందాను, కానీ నా ఇంద్రియ మనస్సుల్ని కాల్చేస్తున్న దుఃఖాగ్ని మాత్రం చల్లారడం లేదు అన్నాడని. మరి వేటిని జయిస్తే దుఃఖాగ్ని చల్లారుతుంది అంటే, మనస్సును జయించకపోతే మానవుడు ఎన్ని జయించినా వాడికి సుఖం లభించదు. నహి ప్రపశ్యామి మమాపునిద్యాత్ యచ్చోకముచ్చేషణామింద్రియాణం అవాప్య భూమావసపత్న మృద్యం. భూమండలాన్ని జయించాను, రాజ్యం సురాణం అపిచాధిపత్యం, స్వర్గలోక ఆధిపత్యాన్ని కూడా పొందాను, కానీ ఇంద్రియ మనస్సుల్ని కాల్చేస్తున్న దుఃఖాగ్ని మాత్రం చల్లారడం లేదు. తన సమస్యకి ఇహపరాల్లో పరిష్కారం లేదని తనకే తెలిసిపోయింది. సమస్యను అర్జునుడు లౌకికంగానే గ్రహించాడు, కాని మొదట్లో తరంగంలా కనిపించిన సమస్య ఆలోచించే కొద్దీ సాగర రూపాన్ని పొందింది. అది పారమార్థిక సమస్యగా విశ్వరూపం దాల్చింది అంటాడు వ్యాస భగవానుడు. అర్జునుడి హృదయంలో కరుణ గూడు కట్టుకుంది. కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనం. మనకు భగవద్గీతలో చెప్తాడు, కరుణ ఎప్పుడైతే కూడు కట్టుకున్నదో నేత్రాలన్నీ కన్నీటితో నిండిపోయి చెలిస్తూ ఉన్నాయి, దుఃఖం కట్టలు తెంచుకుంది. అర్జునుడి దుఃఖానికి దుర్యోధనుడి దుఃఖానికి ఒక్కటే తేడా, వీళ్ళందరినీ ఎందుకు చంపవలసి వచ్చిందని అర్జునుడు ఏడిస్తే వీళ్ళందరూ ఎందుకు చావలేదా అని వాడిచ్చాడు. ఇద్దరు దుఃఖపడ్డారు, దుఃఖానికి తేడా ఉన్నది. ఏమిటో అలా దుఃఖిస్తున్నావంటే చూడండి, కొంతమంది ఎవరో ఈ మధ్య వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చూడడానికి వెళ్లారట. బ్రహ్మోత్సవాల్లో అలా భగవంతుడిని చూస్తుంటే ఇరువురు కన్నీరు కారుస్తున్నారట. వాళ్ళలో ఒక అతన్ని అడిగారట, ఏమయ్య అలా కన్నీరు కారుస్తున్నావు అంటే, చూడండి అఖిల అండుకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు శ్రీ భూదేవీతో కలిసి తిరుమాడ వీధుల్లో అలా ఊరేగుతూ ఉంటే ఆనందోత్సవం కన్నుల పండుగగా ఉందండి. వైకుంఠం వెళ్ళినా గానీ మన సనక సనందన సనత్ కుమార సనస్సు జాతుల వారికే దర్శనం లభించలేదట. కానీ ఏం పుణ్యం చేసుకున్నామో మనం, ఇక్కడ ఎవరు అడ్డుపెట్టేవాళ్ళు లేరు, జయ విజయం లేరు, వైకుంఠ ద్వారాలు లేవు, ఇక్కడ సకల లోకాల గొడవలు లేవు, ఆనందంగా నారాయణుని చూసేటువంటి అదృష్టం మనకి ఎంత భాగ్యం అండి. బ్రహ్మమానస పుత్రులకు కూడా అటువంటి అదృష్టం కలగలేదు. ఎంత భోగాన్ని ఎంత భాగ్యాన్ని మనకు కలిగించాడు నారాయణుడు అని అడట. ఇంకొక ఆయన కదిలిచ్చాడట, ఏమయ్య నువ్వెందుకు ఏడుస్తున్నావంటే, ఏమండి నారాయణుడికి ఎందుకండి అన్ని ఆభరణాలు, వాడేమైనా ఒక ఫంక్షన్కి పోయేవాడా, పెళ్లికి పోయేవాడా, ఎక్కడికైనా పోయేవాడా, చూడు నేను తిరిగేవాడిగా ఇవో ఇంత శరీరం వేసుకు తిరుగుతున్నాను, ఏం ఆ కొంతలో నాకు కొంత ఇస్తే వాడి సొమ్మేం పోతుందండి, వాడికి ఎందుకండి అన్న ఆభరణాలు, నాకివ్వచ్చు కదా, నేను కూడా వేసుకోవచ్చు కదా అన్నాడట. ఓరి నీ స్వార్థం పోడుగాను అంటే, కన్నీళ్లలో కూడా రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఏమండి మనకి విద్యాప్రకాశానందకే స్వామి వారు చెప్తుండేవారు, భగవద్గీత చదువుతూ ఉంటే ఒక చోట ఉపన్యాసాలు జరుగుతూ ఉంటే ఒక ఆయన హాయిగా ఆ కృష్ణ పరమాత్ముడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఇరువురు కలిసి రథంలో కూర్చుని ఉన్న సన్నివేశం కళ్ల ముందు కదలాడుతూ ఉంటే ఆ విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు ఉపన్యాసం చెప్పే విధానంలో ఉండేటువంటి దాని పట్ల ఆకర్షితుడై కురుక్షేత్రంలో ఉన్నట్టుగా భావన చేసుకుని సాక్షాత్ కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఇలా ఉన్నాడు కాబోలు, ఇలా చూపించాడు కాబోలు నారాయణుడు ఆ నరుడికి విశ్వరూపం అని అలా ఆనంద బాష్పాలు కారుస్తున్నాడట. కరుస్తుంటే ఆయన పిలిచి అడిగారట స్వామి గారు, ఏమయ్యా చాలా అలా దుఃఖిస్తున్నావు, అలా ఏడుస్తున్నావు, కారణం ఏంటంటే మీరు చెప్తూ ఉంటే అక్కడ వారిని చూసినట్టే ఉంది స్వామి అంటే, అప్పుడు ఆ ఉపన్యాసం చెప్పి ఆయన అన్నారట, ఆయన నేను కూడా అనుభవించలేకపోయాను, విన్నటువంటి నీవు అనుభవించావు, కాబట్టి ఇదిగో నీ అనుభవం, ఇంత అనుభూతి పొందిన భక్తుడికి నేనేమివ్వగలను, ఇదిగో నా దగ్గర ఉంది ఒక్క ఉంగరమే ఇస్తున్నాను తీసుకోని ఇచ్చేశాడట. ఇచ్చేయగానే ఇక మరుసటి రోజున సభ మొదలుపెట్టి భగవద్గీత చెప్తున్నారో లేదో అందరూ ఏడుస్తున్నారట, అందరూ ఏడుస్తున్నారట. ఆ రోజున ఆయనకి చాలా ఆశ్చర్యం వేసిందట, ఇంతమంది అనుభవిస్తున్నారా కృష్ణ పరమాత్మను, ఇంతమంది కనిపిస్తున్నారా నారాయణుడు అనుకున్నాడట. ఈ లోపల వంటవాడు వచ్చాడట వంటగదిలో నుంచి, ఏమండి స్వామీజీ మిరియాలైపోయినాయి అన్నాడట. మిరియాలైపోవడం ఏంటో నిప్పోడు కానీ నిన్నే కదా 1 కేజీ తెప్పించాను, ఏమైందన్నాడట. ఏమండి 1 అరకిలో దద్దోజనానికి ఖర్చు అయిపోయినాయి, మిగిలిన 1 అరకిలో ఆనంద బాష్పాలకు ఖర్చు అయినాయి అన్నాడట. ఆనంద బాష్పాలక ఎందుకు ఖర్చు అయినాయి అన్నాడట. ఏం చెప్పమంటారు, నిన్న ఎవడో ఒకరు బాధపడుతూ ఉంటే కన్నీళ్లు కారుస్తూ ఉంటే వారికి ఒక ఉంగరం ఇచ్చాడట, అది చూశారు మన భక్త మహాశయులు. ఇక వంటగదిలోకి వచ్చి తలా ఒక మిరియపు కింద పట్టుకెళ్లారు, కళ్ళ కింద పెట్టుకున్నారు, కారుస్తున్నారు కన్నీళ్లు, ఇప్పుడు ఇవ్వండి అందరికీ ఉంగరాలన్నాడట వాడు. కాబట్టి దుఃఖం అనేటువంటిది తెచ్చుకుంటే వస్తుందా, స్పందిస్తే వస్తుందా? స్పందించిన హృదయంతో వచ్చింది అర్జునుడికైతే ఏమండి ఈ లోకం మొత్తం ఎందుకు నాశనం కాలేదు? వాడి దగ్గర ఉన్న సంపద నా దగ్గరికి ఎందుకు రాలేదు? వాడొక్కడే బాగుపడిపోతున్నాడు, నేనెందుకు బాగుపడడం లేదు? ఏం అవసరం లేకుండా ఆయాచితంగా ఎవరో సంపాదిస్తే నాకు సంపద వస్తే బాగుండును, ఏమాత్రం కదలకుండా ఒకటి రాజ్యాన్ని నేను భోగిస్తే బాగుండును, అయ్యో వాడిని వాడు తీసుకెళ్లిపోతాడేమో, వాడి వస్తు వాడికి ఇవ్వవలసిన సమయం ఆసన్నమైందేమో, ఇంకొంతకాలం వాడు అడగకుండా ఉంటే బాగుండును, అసలు ఆ ఇచ్చిన వాడు చచ్చిపోతే ఇంకా బాగుండును. లక్ష రూపాయలకి నోటు తెచ్చారండి, లక్ష రూపాయలకి బాకీ తెచ్చారు. బాకీ తెచ్చిన తర్వాత నోటు రేపు పొద్దున్న రాస్తాలే అన్నాడు. వాడు రాత్రల్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు, తెల్లారేటప్పటికి ఇచ్చిన వాడికి వస్తే ఎంత బాగుండును, ఎందుకని ఆ ఇచ్చిన వాడికి వస్తే నోటు కోల్లేదు, అది వాడు బాధ. ఇచ్చినవాడు చచ్చిపోయాడనుకోండి, నోటు రాయాల్సిన పని లేదు, ఆ ఇచ్చింది పుచ్చుకుంది ఇద్దరి మధ్య ఉంది, వాడు తుప్పుకుని పొద్దున్న చచ్చిపోతే లక్ష రూపాయలు వీడికి మిగులుతాయండి, అది వీడి ఆనందం. దుర్యోధనుడు కూడా అదే అనుకుంటున్నాడు, ఏమర్రా ధర్మరాజుకు పూర్తిగా మతిపోయినట్టుంది, ధర్మము ధర్మము ధర్మమని ధర్మం పట్టు ఊగులాడేవాడు యుద్ధరంగంలోకి ఎందుకు వచ్చాడు? అసలు ధర్మరాజు యొక్క మనస్సులో యుద్ధం అనే మాట వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అటువంటి ధర్మరాజు యుద్ధానికి సిద్ధపడమే కాకుండా కురుక్షేత్ర రణరంగంలో 7 అక్షోహిణుల సైన్యాన్ని పెట్టుకుని వచ్చేశాడా? కాబట్టి భీష్ముల వారిని ముందు పెడితే వాడి మనస్సు మారుతుందేమో. కాబట్టి విచిత్రమైన ప్రశ్న వేశాడు ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవచ్చేవ కిమ కురువత సంజయ కిమ కురువత, ఏం చేశారు అంటే యుద్ధరంగంలోకి వెళ్ళినవాడు ఏం భయం చేస్తాడండి? యుద్ధరంగంలో పోయినవాడు యుద్ధమే చేస్తాడు. ఎందుకు అడిగాడంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ధర్మరాజులో జాలి కలిగి యుద్ధం మానేస్తాడేమో. అక్కడ భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వారిని చూసిన ధర్మరాజు మనసు విచలితమైపోయి అయ్యో ఇక నాకు రాజ్యం అక్కర్లేదు, హాయిగా అడవులకు వెళ్ళిపోతానని అంటాడేమో. ఎందుకంటే మా కుమారుడు పరమ దుర్మార్గుడు, వాడి హృదయం మారుతుందనే నమ్మకం ఎలాగూ లేదు. కాబట్టి మారే మనస్సున్న ధర్మరాజు మారచ్చు కదా, అందుకనే ఆ ప్రశ్న వేశాడు ఏం జరిగింది అని. అలా అడిగితే ఇక్కడ ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడు ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని పొందాడే గాని ఇంద్రియములను సంయమపరచుకోవడంలో కొద్దిగా అలసత్వాన్ని ప్రదర్శించాడేమో అనిపిస్తోంది, అందుకే ఆయనకు దుఃఖం ఆవరించింది. భారతం ఏం చెప్తుందంటే ప్రయత్నపూర్వకంగా ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనైనా పొందొచ్చేమో కానీ ఇంద్రియాల్ని సంయమపరచుకోవడం చాలా కష్టం. అర్జునుడికి ఇదే జరిగింది. అక్కడ ఏం చెప్పాడు, అవాప్య భూమాం వసపత్నం వృద్ధాం, అయ్యా నేను ఎంతో రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాను, రాజ్యం సురాణాం అపిచాధిపత్యం, బయట కనిపించే రాజ్యాలకు రాజునయ్యానే కాని మనోరాజ్యాన్ని ఏలే రాజును కాలేకపోయాను, అది అర్జునుడి దుఃఖం. మనోరాజ్యాన్ని ఏలుకోలేనప్పుడు బయట ఉండే రాజ్యాలు ఎంత గెలిచి ఏం ప్రయోజనం గనక, లోపల అశాంతి అనేటువంటిది ఏలుతున్నప్పుడు నీకే సుఖం లేనప్పుడు నువ్వు ఎంత గెలిచి మాత్రం ఏం సుఖపడగలుగుతావని భారతం అడుగుతోంది. దుఃఖం అనేటువంటిది ఎక్కడ ఆవరిస్తోందో అర్జునుడే చెప్తున్నాడు, భూమండలాన్ని జయించాను, పైగా రాజ్యం సురాణం అపిచాధిపత్యం లోకాధిపత్యాన్ని పొందాను, కానీ ఇంద్రియాల్ని మనస్సునే కాల్చేస్తున్న దుఃఖాగ్ని మాత్రం చల్లారడం లేదు. చూడండి, ఎప్పుడైనా సరే శిష్యుడు తన మనస్సులో కలిగిన ఆవేదనని ఇంత మాత్రం గెలవలేకపోయావా అని గురువుగారు ఎక్కడంటారో అని అనుకోకుండా మనస్సు విప్పినవాడే శిష్యుడవుతాడు. అలా కాకుండా ఏ ప్రశ్న అడిగితే నా గురువుగారు ఏమనుకుంటారో, అయ్యో ఇంత ఈ చిన్న విషయం కూడా నువ్వు తెలుసుకోలేదే అని ఎక్కడ గురువుగారు అంటారో అనే భావనతో సంశయాన్ని నీ లోపలే దాచుకున్నావనుకో, సంశయాత్మాత్ వినశ్యతి, సంశయం కలిగిన వాడు నశించిపోతాడు. వాడికి ఇహలోకంలో సుఖం ఉండదు, పరలోకంలో సుఖం ఉండదు. కాబట్టి సంశయాన్ని విచ్ఛేదం చేసుకోవాలి. ఈ దేహం వచ్చినందుకు గణిక్షేత్ర రామకృష్ణానంద స్వాముల వారు అనేవారు, దేహం ఉన్నంత వరకు సందేహాలు ఉంటూనే ఉంటాయి మానవుడికి, కానీ వచ్చినటువంటి సందేహం గురువుగారి ద్వారా నివృత్తి చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, సంశయరహితమైనటువంటి దేహము సమాధి స్థితిని తప్పక పొందుతుంది అనేవాడు ఆయన గణిక్షేత్ర రామకృష్ణానంద స్వాముల వారు. ముందు సంశయాలు దూరం కావాలి. అర్జునుడంతటి వాడు ఏమండి, ఎక్కడైనా సరే మానవుడు గుట్టుగా ఏడుస్తున్నాడు, కొంతమంది తలుపులు వేసుకు ఏడుస్తున్నారు, కొంతమంది పక్కింటి వారికి వినిపించకుండా ఏడుస్తున్నారు, ఇంకొంతమంది బయట ప్రపంచానికి వినిపించేలా ఏడుస్తున్నారు. ఏడుపుల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయే, గుట్టుగా ఏడ్చేవాళ్ళు, రట్టుగా ఏడ్చేవాళ్ళు, తలుపులు వేసుకు ఏడ్చేవాళ్ళు, లోపల లోపల కుమిలేవాళ్ళు, బయటికి శబ్దం రాకుండా ఏడ్చేవాళ్ళు. ఇంతమంది రాగుల మధ్య ఏడవాలంటే మానవ ఉన్నవాడు ఎవడైనా ఏడవగలడా అండి? ఏడవడానికి కూడా తలుపులేసి ఏడుస్తున్నాం మనం, ఏడవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది మన జీవితాల్లో. మరి అంతమంది ఎంతమంది అండి? 11 + 7 18 రక్షణల సైన్యం ఎదురుగా ఉంది. తనను ఏడిస్తే గేలి చేసే దుర్యోధనుడు కూడా ఎదురుగా ఉన్నాడు, దుశ్శాసనుడు ఎదురుగా ఉన్నాడు, కర్ణుడు ఎదురుగా ఉన్నాడు. ఇంత మందిరం ముందర ఏడిస్తే నా మానం ఏమైపోతుంది, నా శీలం ఏమైపోతుంది, నా వీర్యం ఏమైపోతుంది, నా క్షత్రియత్వం ఏమైపోతుందని ఈ లోపమేమీ లేకుండా ఏడ్చాడండి. ఎవరి ముందు ఏడ్చాడు? మాధవుడి ముందు ఏడ్చాడు. లోకం ముందు ఏడవడానికి సిగ్గుపడు, కానీ మాధవుడి ముందు ఏడవడానికి సిగ్గుపడకు. మాధవుడి ముందు ఏడ్చేటప్పుడు లోకం ఏమైనా నిన్ను చూసి అనుకోని, దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి ముందు దుఃఖితుడు అయితే నువ్వు దిగులు చెందక్కర్లే, నాలో ఉండే ఏదో లోపమని అనుకోనక్కర్లే. పరమాత్మ ముందు నీ హృదయాన్ని విప్పానని భావన చెయ్యి. ముందు అర్జునుడు తనలో ఉండేటువంటి ఆ మానమును పోగొట్టుకున్నాడు. అమానిహి, ఆయన తనలో ఉండేటువంటి నేను క్షత్రియుణ్ణి, నేను నలుగురిలో ఏడవకూడదు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా, ఆ కట్టుబాట్లు అనేటువంటి కట్టల్ని తెంచుకున్నాడు. మాధవుడి ముందర తన హృదయాన్ని విప్పాడు. ఈ విధంగా నాకు దుఃఖం వచ్చింది అన్నాడు. కానీ ఇది కొద్ది సమస్య అనుకున్నాడు పాపం. కానీ ఉండే కొద్ది ఏమైందండి, పెద్ద సమస్యగా తయారైంది. మా బావేదో చిన్న టాబ్లెట్ ద్వారా నాకేదో ఈ రోగాన్ని నయం చేస్తాడనుకుంటే ఆయన ఏకంగా ఆపరేషన్ చేసి పారేశాడు. ఏమాత్రం మళ్లీ ఇటువంటి మొనవకుండా చేసేశాడు. చిన్నదే కదా అని వదిలేస్తే అది రేపటి రోజున పెద్దదిగా పరిణమించింది అనుకోండి, అప్పుడు ఇంకా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తోంది. బీజంగా ఉన్నప్పుడే సంశయాన్ని రహితం చేసుకుంటే అటువంటిది సాధనలో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇక్కడ మనకు వ్యాసుడు గుర్తు చేస్తున్నాడు. అర్జునుడు హృదయంలో ముందు కరుణ గూడు కట్టుకున్నాడండి. కరుణ కలిగిలే కరుణ లేని హృదయం కఠిన పాషాణం అన్నాడు కదండి ప్రహ్లాదుల వారు. అదేవిధంగా కృపయావిష్టం కరుణ కూడు కట్టుకుని ఉన్నది. నేత్రాలు ఎలా ఉన్నాయండి? అశ్రుపూర్ణకు లేక్షణం, ఏడుస్తూ ఉన్నాడండి. దుఃఖం కట్టలు తెంచుకుంది. విషేదంత మిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఇలా చూస్తుంటే నారాయణుడు ఏం చేశాడండి? నవ్వుతున్నాడండి. నరుడి దుఃఖం నారాయణుడికి నవ్వయిందండి. ఎందుకని? అసలు నీవు దుఃఖ స్వరూపుడవేనా? ప్రశ్న వేస్తున్నాడు నారాయణుడు. నీవు దుఃఖస్వరూపుడవేనా? భగవానుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ ఏడుస్తున్న ముఖాన్ని చూడలేదండి. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసుంచ నానుశోచంతి పండితాహ. భగవద్గీతలో స్వామి చెప్తాడు కదా, అసలు దుఃఖం నీ స్వభావం కాదు కదా, ముందా ఏడు పాపే. భగవానుడు ఒకటే మాట చెప్పాడు, ముందా కుళాయి కట్టే అన్నాడు. ఏడుస్తున్న ముఖం నేను చూడను, ఎందుకని? అది క్లీబ్యత అంటాడు. క్లైబ్యం ఆస్మగమార్థ నైతత్వ ఉపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. ముందు ఆ ఏడుపును మానేయమన్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, అసలు అన్నింటికంటే నీచమైనది ఏమిటంటే నీ హృదయంలో ఉండేటువంటి మానసిక దౌర్బల్యమే, దుర్బలత్వమే, అది క్షుద్రం అన్నాడు. త్వక్తోతిష్ట పరంతప ఉత్తిష్ట లే అని మేల్కొలిపాడండి. ఇది నారాయణుడు చెప్పాడు. క్లైబ్యం క్లీబ్యతని కావరించింది అన్నాడు. అంటే అటు ఆడ అటు మగ కాకుండా ప్రవర్తించేవాడెవడో వాడికి ఆవరించేదే క్లీబ్యత. వాడు నపుంసకుడు, ఇప్పుడు నీవు నపుంసకుడిలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. నపుంసకుడిలా ప్రవర్తిస్తున్నావని ఎందుకన్నాడు అంటే, ఇప్పుడు నువ్వు చేసే ఈ ఆలోచన ఇప్పుడు చేయవలసింది కాదు, యుద్ధరంగానికి పూర్వం చేయవలసింది, కానీ అప్పుడు చేయలేదు. తీరా ప్రయత్నపూర్వకంగా చేయవలసిన కర్తవ్యం వచ్చినప్పుడు కర్తవ్యాన్ని ముందు పెట్టుకుని కార్యాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తున్నావు, ఇది నపుంసకుడు చేసే పని అన్నాడాయన. ముందు మాసుచహ ఏడవకు, ఆ ఏడుపు మానే అన్నాడు. అసలు ఏడుపు నీ స్వరూపమేనా, నీ స్వభావమా, ఈ సమస్యకు పరిష్కారం ఉందా, ఉంటే అది ఎక్కడుంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి వస్తాయండి. అయితే అర్జునుడికి ఎప్పుడు వచ్చాయండి ఈ ప్రశ్నలు? అవి కూడా యుద్ధరంగంలో వచ్చాయి. ఈ ప్రశ్నలు ఎవరికి పడినా వారందరూ అర్జునులే అంటాడు వ్యాస భగవానుడు. ఎందుకంటే ఇది కేవలం అర్జునుడి సమస్య కాదండి, జీవి సమస్య అంటాడు వ్యాసుడు. జీవన్ మరణ సమస్య. సమస్యను ఎవరు ఎప్పుడు ఎలా లేవదీసినా పరిష్కారానికి మాత్రం భగవద్గీతను ఆశ్రయించాలి. సామాన్య జ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు, కాబట్టి విశేష జ్ఞానంతోనే పరిష్కరింపబడాలి. అందుకే భగవద్గీత దర్శనమిచ్చింది. భగవద్గీత అనగానే భగవంతుడు చేసిన గానము అని అర్థంగా చెప్తారు. అసలు భగవంతుణ్ణి కేంద్ర విషయంగా తీసుకుని సాగిన గానం అని కూడా దీనికి అర్థం చెప్తారు. యుద్ధం ఎలా చేయాలి, యుద్ధపై ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేయడం ధర్మమా? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం అర్జునుడి మనస్సులో లేనేలేవు. శ్రీకృష్ణుణ్ణి అడుగుతోంది ధర్మాధర్మాల విషయం కాదు. ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి శ్రేయస్సు అనేది ఇక్కడ కేంద్ర విషయంగా దర్శనమిచ్చింది. కాబట్టి యుద్ధ వీరుడైనటువంటి అర్జునుడు జిజ్ఞాసువై ముముక్షువై ఉన్నాడు. అందుకనే నేను నీ శిష్యుణ్ణి, నాకు బోధించు అన్నాడు. శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి అన్నాడు. అర్జునుడు ఎప్పుడైతే శ్రేయస్సును కోరుతూ జ్ఞానార్థి అయి శిష్యుడయ్యాడో, శ్రీకృష్ణుడు మునికోన పడేసి మునీశ్వరుడయ్యాడు. చూడండి, ఎప్పుడైతే శిష్యుణ్ణి అని తాను అన్నాడో తనకు ఏది శ్రేయస్సు? ముందుగా చూడండి, మనం ఏది కోరుతున్నామో అది మనకు మేలుని కలిగించేదై ఉండాలి. ఇప్పుడు మేలుని కలిగించే విషయం ఏదో మనకు తెలుసా అండి? పసిపిల్లవాడు ఉంటాడు ఇంట్లో, అనేక రకాలైన పదార్థాలు తల్లి చేస్తోంది, చేస్తే దాన్ని లిమిట్ గా పెడితేనే వాడికి ఆరోగ్యంగా ఉంటుంది. అదే కాకుండా పదార్థం బాగున్నది కదా అని ఎక్కువగా పెట్టేసిందనుకోండి, అది వాడికి వ్యాధిగా పరిణమిస్తోంది. దానిని గుర్తించిన తల్లి ఏం చేస్తుంది? వాడికి మోతాదు ప్రకారంగా వాడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వాడిలో ఆ రోగం పెరగకుండాను, రోగం రాకుండాను తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదేమిటండి శ్రేయస్సు? పిల్లవాడికి అసలు పదార్థం పెట్టకూడదు అనేది తల్లి భావన కాదండి. ఉదాహరణకు లడ్డే తీసుకోండి, ఇంట్లో ఇష్టంగా లడ్డు చేసింది అమ్మ, పిల్లవాడికి ఇస్తుంది, ఒకటి ఇచ్చింది, తల్లి అనుకున్నది వాడికి సరిపోతోంది, ఇంకా ఎక్కువ ఇస్తే వాడికి అది జలుబుగా పరిణమిస్తోంది, ఇంకా ఎక్కువ తింటే ఆ జలుబు జ్వరంగా పరిణమిస్తోంది, అది ఆ తర్వాత వాడికి తీవ్రమైన వ్యాధిగా రావచ్చు అని భావన చేసిన తల్లి ఏం చేస్తోంది? వాడి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కావలసినంత మాత్రమే ఇస్తుంది. ఇది శ్రేయస్సు అండి. కానీ పిల్లవాడికి శ్రేయస్సు తెలియదు, నా తల్లి నాకు ఒకటే ఎందుకు ఇచ్చింది, రెండెందుకు ఇవ్వకూడదు, వాడు పట్టుబడతాడు. పట్టుబడితే తల్లి నాకు కావలసినంత పదార్థం పెట్టడం లేదు కాబట్టి తల్లి నా మీద కోపంతో ఉన్నదా, లేక తల్లి నా మీద శత్రుత్వం వహించిందా, తల్లి నాకు ఇవ్వవలసిన పదార్థం ఎందుకు దాచుకుంటుందని వాడికి అనిపిస్తోంది. దాచింది వాడి బాగు కోసమే ఎప్పుడు తెలుసుకుంటాడండి? రేపటి రోజుల భవిష్యత్తులో వాడు కూడా తండ్రి అయితేనో, లేకపోతే ఆవిడ కూడా తల్లి అయితేనో, ఆ రోజున ఆ తల్లి ఆ పదార్థం దాచిపెట్టడం వెనుకున్న కారణం ఏమిటో అప్పుడు గ్రహించగలుగుతాడు. అంతే కదా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి వారి భావన అలాగే ఉంటుంది కదా. అలాగే ముందు శ్రేయస్సు ఏదో తెలియడం లేదు అర్జునుడికి. నాకు పరమాత్మ ఇటువంటి జ్ఞానం ఎందుకు కలిగించలేదు? రెండవది కావలసింది తెలుసుకున్నాడు, ఆ కావలసిన దానికి గాను జ్ఞాన అర్థి అయ్యాడు అన్నాడు వ్యాస భగవానుడు. విద్యను అర్థించేవాడు విద్యార్థి, అలాగే జ్ఞానమును అర్థించేవాడు జ్ఞానార్థి. అంటే ఏది తనకు శ్రేయస్కరమో దాని మీద దృష్టి ఉండడం, అది తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం కలగడం, ఎప్పుడైతే ఈ రెండూ అతనిలో చేరాయో అతడిలో ఉండేటువంటిది శిష్య లక్షణం. కేవలం శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఏది శ్రేయస్సు దాని గురించి తెలుసుకోవాలి, ఆ శ్రేయస్సు కలిగించేటువంటి దాని పట్ల జ్ఞానము, విశేషమైనటువంటి ఆ పరిజ్ఞానమును అందుకోవడంలో అతడికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఇది శిష్యుడికి ఉండవలసిన రెండు లక్షణాలంటాడు వ్యాస భగవానుడు. అందుకే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు అదే నేను శిష్యుణ్ణయ్యాను నీకు అని చెప్పాడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఏం చేశాడండి, అప్పటిదాకా మునికోల పట్టుకొని, అంటే చేతిలో చెన్నకోల పట్టుకుని రథాన్ని తోలేవాడు కాస్త ఏమయ్యాడండి, మునికోల పట్టుకున్నవాడు మునీశ్వరుడయ్యాడు. వెంటనే ఆ చెన్నకోలను అలా వదిలేశాడు, చెయ్యిలా ఎత్తేశాడు. అంటే ఇప్పుడు తనలో ఉండేటువంటి గురువు, మామూలుగా ఇప్పటిదాకా ఆయన పార్థ సారథి, ఇప్పుడెవరండి, జగదాచార్యుడైనటువంటి నారాయణుడు. ఆ లక్షణాలతో జగత్ కళ్యాణానికి శుభం పలికి జగద్గురువు అయ్యాడు నారాయణుడు. శ్రీకృష్ణుడు బోధించింది అర్జునుడికే అయినా కాని అది అన్ని కాలాలకు అన్ని దేశాలకు ఉపకరించేటువంటి జ్ఞానమును అందించాడు పరమాత్మ. స్వయం ఆచరతి పరాన్ ఆచరయతి ఇతి ఆచార్య, తాను ఆచరించినది పరులు ఆచరించినట్లుగా చేసేవాడు ఆచార్యుడు. తాను దర్శించింది పరులు లేదా శిష్యులు దర్శించినట్లుగా చేయువాడు గురువు అని చెప్తారు. గురువు రూపం మనకు గోచరిస్తోంది, ఆయన స్వరూపం నేత్రాలు కనిపించేది కాదు, అది కేవలం జ్ఞానం. కాబట్టి గురువు వ్యక్తి కాదు అని చెప్తాడు వ్యాసుడు. అది విషయము, జ్ఞానము, తత్వము. బోధించే గురువు, గురువందించే బోధ, ఈ రెండూ ఒక్కటే అంటాడు వ్యాసుడు, వేరు కాదు. కనబడితేనే గురువుని ఆరాధించడమున్నో లేదా కనబడితేనే గురుతత్వాన్ని నమ్మడము అంటే గురు బోధని మనస్సులో నడుస్తున్నంత కాలము గురువు నీ వెంట ఉన్నట్టే అంటాడు వ్యాస భగవానుడు. గురువు చెప్పిన బోధకును గురువుకి భేదం లేదు అంటాడు వ్యాసుడు. కాబట్టి గురుబోధ, గురుతత్వము, తత్వం బోధించేటువంటి గురువు అంతా ఒక్కటే. గురువు సాక్షాత్ ఇక్కడ భగవంతుడే ప్రకాశిస్తాడు. అలాంటి గురువు లభిస్తే భగవంతుడు లభించినట్టే. మన గురువు లభించాడా, భగవంతుని పట్టుకునేటువంటి మార్గం మనకు లభించినట్లే. అందుకే గురువు గోవిందుడు ఒక్కసారే మనకెదురైతే ఎవరికి నీ మొదటి నమస్కారం అని మనస్సున సమస్య పుడితే గోవిందుడు ఇతడిని చెప్పిన గురువుకు నా మొదటి నమస్కారం అంటాడు కబీర్దాస్ గారు. కాబట్టి ఆ గురువు గోవిందుడు ఎవరంటే గోవిందుడిని చూపించేటువంటి మార్గమును బోధించేవాడు గురువు. కాబట్టి గురువుకు తొలి ప్రణామం చేయాలి. ఆ తరువాత గోవిందుడికి సహస్రం ఆచరించుగాక. కాని గురువుకు వందనం చేయకుండా గోవిందుడికి వందనం చేసినా గోవిందుడు దానిని మెచ్చడు అని వ్యాసుడు చెప్తున్నాడు. కాబట్టి మనకు బోధించేటువంటి జ్ఞానం కాని, అందించే తత్వం కాని, ఎదురుగా కనిపించే రూపం కాని వేరువేరుగా ఉన్నాయని మీరు భావించద్దు అంటాడు వ్యాసుడు. అందుకే గురువే గోవిందుడు. భగవద్గీతలో గోవిందుడే గురువై శోభిస్తున్నాడు. గురువుకి గోవిందుడికి ఆశ్రధర్మం అనేది తేడా చూపదండి. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు, ఆచార్య దేవో భవ, నీ గురువు నీకు దేవుడు అగుగాక అని వేదం ఆదేశించి ఆశీర్వదించింది మనకి. కనిపించేటువంటి భగవంతుడు ఎవరంటే నారాయణమూర్తి. భగవంతుడు అనే పదానికి అర్థమేమిటండి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య జ్ఞాన వైరాగ్యయచ్చేవ షణ్ణాంబగ ఇతీరిత అని చెప్పింది. అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యం, జ్ఞాన ఐశ్వర్యం కలిగినటువంటి వాడు గురుదేవుడు. సమగ్రమైనటువంటి జ్ఞానం ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య, సమగ్రమైనటువంటి ధర్మమును ఉపదేశించేవారు గురువు. యశ నీకు కీర్తిని కలిగింపజేస్తాడు. శ్రియ నీకు కావలసినది నీ వద్దకే నడిచి వచ్చేటట్లుగా చేస్తాడు పరమాత్మ. చూడండి, మలయాళ స్వాములు వారు గోగర్భంలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆహారం ఎవరు పెట్టారు చెప్పండి? తనను ఆశ్రయించి ఉన్నటువంటి జీవికి తనే ఆహారాన్ని ప్రసాదిస్తాడు నారాయణుడు. మరి అది పిండ రూపంలో ఉన్నదా, ఆహార రూపంలో ఉన్నదా, పరమాణ రూపంలో ఉన్నదా అంటే పదార్థ దృష్టితో చూస్తే పరమాత్మ దూరం అవుతాడు. కేవలం అది పదార్థ దృష్టి, అది పిండమన్నో లేకపోతే పరమాణమన్నో పదార్థ దృష్టితో చూశాడనుకోండి పరమాత్మ దూరం అయిపోతాడు. పరమాత్మ దగ్గర కావాలి అంటే పదార్థ భావన పోవాలి అంటారు. పదార్థ భావన దూరమై సర్వం పరమాత్మ భావనతో ఉంటేనే మనకు ఆయన లభిస్తాడు. అందుకే మాయాస్వాములు వారు ఇది పిండం కదా, నేను తీసుకోవచ్చునా తీసుకోకూడదా, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, తన ధర్మ సాధనైనటువంటి తన అభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండడానికి పరమాత్మ ప్రసాదంగా ఏది లభించిందో దాన్ని స్వీకరిస్తూ 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆయన అనుకున్నాడట, ఇలా తపస్సు చేస్తున్నాను కదా మరి నాకు ఎంత దూరం పోయినా ఆహారం వస్తుందా, పరమాత్మ అన్నీ చూస్తానంటాడు కదా, అందరికీ అన్నీ ఇస్తానంటాడు కదా, కాబట్టి ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదామని ఆయన అడవుల్లోకి పోతే ఆ పారుతున్నటువంటి సెలయేరిని కూడా దాటించి అన్నమును ఒక పెద్ద కర్రతో అందించినటువంటి సంఘటనలు కూడా మనకు మలయాళ స్వామి వారి జీవిత చరిత్రలో కనిపిస్తాయి. కాబట్టి గురువు గోవిందుడు అనేటువంటి తేడాని భగవంతుడు ఎక్కడా మనకు చూపించలేదు. అటువంటి గురువుకి అంటే ఎవరైతే ఆర్షధర్మమును నిలబెట్టడంలో తమ వంతు ప్రయత్నం చేస్తారో వారికి కావలసినటువంటి సమస్తమైనవి భగవానుడు చేకూరుస్తాడు. అందుకే శ్రీయ లక్ష్మి, శ్రీయ అంటే మనకు మామూలు పదంలో లక్ష్మి అని అర్థం వస్తోంది, ఇంకొక పదంలో మోక్ష లక్ష్మి అని కూడా చెప్తారు. ఐశ్వర్యము సమగ్రంగా కలిగి ఉండి ధర్మైశ్వర్యంతో శోభిస్తూ, ధర్మమును ప్రబోధిస్తూ, జ్ఞానమును శిష్యుడికి బోధిస్తూ, వైరాగ్యాన్ని బోధించేటువంటి గురువు కూడా భగవంతుడి స్వరూపమే. కాబట్టి 6 లక్షణాలు కూడా గోవిందుడిలో ఉంటాయి, గురువులో కూడా ఉంటాయి. అందుకనే ఇరువురిని భగవంతుడనే సంబోధించారు. కాబట్టి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనః. అటువంటి జ్ఞానమును గ్రహించడానికి గురువును సమీపించాలి. మరి సమీపించిన తర్వాత ఏం చేయాలండి, ప్రణామం ఆచరించాలి. అనుకూల సమయంలో వినయంతో ప్రశ్నించాలి. గురువుని సేవించాలి. తత్వవేత్తలైన గురువును ఉపదేశించే జ్ఞానాన్ని గ్రహించాలి అన్నది భగవద్గీత. చూడండి, గురువులు ఎవరండి, జ్ఞానస్వరూపాలే గురువులు. మరి మంత్రాలేమండి? వారు మాటలే మంత్రాలు. మనం అనుకుంటాం మా గురువు గారు మాకు చెవిలో ఏం చెప్పలేదండి అంటుంటారు కొంతమంది. చెవిలో చెప్పిందంతా మంత్రాలని ఎవరు చెప్పారండి? వారి ముఖస్థుగా వచ్చినటువంటి ప్రతి మాట మంత్రమే. వారేది మన జీవనం కోసం ఉపదేశం చేస్తూ పలికారో, ఏది వారి బోధ రూపంలో మనకు ప్రవహించిందో అవన్నీ కూడా మంత్రాలే. సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయని చెప్తారు నవనాథుల యొక్క చరిత్రలో. ఇన్ని మంత్రాలు ఎలా వచ్చాయండి? గురుముఖస్థుగా ప్రవహించిన ప్రతి వాక్యము మంత్రమే. కాబట్టి దానిని నువ్వు మననం చేస్తే చాలు. చూడండి, చాలా మంది మనకి ఎక్కడో విన్నట్టుగా ఒక కథ జ్ఞాపకం వస్తోంది. ఒక రోజుల్లో కొన్ని రోజుల్లోనటండి గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలని ఒక ఆలోచన కలిగినటువంటి ఒక ఆవిడ తక్కువ కులంలో జన్మించినందువల్ల ఆ గురువు గారు ఆవిడని చేరవేయలేదటండి. చేరవేయకపోతే సరే ఆవిడ ఈ మంత్రం తీసుకోవాలి, గురువు దగ్గర చేరాలి, గురువుని ఆశ్రయించాలని ఆవిడలో ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆవిడ ఏం చేస్తోందండి, ఈ గురువు గారికి ఒక రోజున ఎదురుగా వచ్చేటప్పుడు నమస్కారం చేస్తూ నిలబడింది. ఆ వెంటనే ఆయన ఏమన్నాడండి, ఛీ పో అన్నాడట. వెంటనే ఆ ఛీ పో అనే మంత్రాలనే ఆవిడ మంత్రంగా అనుకుంటూ నిరంతరం మననం చేసుకుంటూ ఉన్నదట. ఆవిడ గురువుగారి ముఖత ఛీ పో అనే పదం వచ్చింది. అదేదో తప్పు మాటనో లేకపోతే తక్కువగా మాట్లాడారనో అనుకోకుండా ఇది మహామంత్రం. గురువుగారు ఏది పలికినా మహామంత్రమే కదా, కాబట్టి ఇది మంత్రమే అనుకుంటే ఆవిడ జపం చేసిందట. చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఆ వాక్యములే ఆవిడకు రక్షణ కలిగించేటువంటి మంత్రాలయ్యాయట. కాగానే ఒక రోజు ఏం చేసిందండి, గురువుగారు ఎక్కడో వేరే చోట ఆ గ్రామంలో దిగారని తెలుసుకుని దగ్గరలో గురువుగారు వచ్చారు కదా సేవిద్దాం కదా అని ఆవిడకు తోచిన కొన్ని పదార్థాలు చేసుకుని పెడుతుంటే ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్య ఒక ఏరు పారుతుందట. వెళ్లడానికి ఆవిడకి కష్టమైతే గురువు గారి మంత్రమైనటువంటి ఆ చీ పో అనే రెండు అక్షరాలు ఉన్నాయే ఆ రెండింటినీ మననం చేసుకుంటూ ఆవిడ నదిని అవలీలగా దాటగలిగిందట. అవతల వైపుకు వెళ్లే గురువు గారికి పదార్థాలు ఇచ్చిన తర్వాత ఆయన అడిగాడట, ఏమ్మా ఇంత ఉధృతంగా వర్షం కురుస్తోంది, ఏరిలా పారుతోంది, ఎలా వచ్చావమ్మా? మీ మంత్ర ప్రభావం చేతే వచ్చానన్నదట. ఏమిటా మంత్రం? మీరన్నారే చీ పో అనేటువంటి మంత్రం, అదే మంత్రంగా భావన చేసి నేను ఇలా దాటగలిగానని చెప్పిందట. కాబట్టి గురుముఖత ప్రవహించేటువంటి ఏ బోధ అయినా ఏ వాక్యమైనా అది మంత్రంగా మానవుడి యొక్క మనుగడకు దారి చూపుతుందనేది సత్యం. అయితే విశ్వాసం నీలో ప్రధానంగా ఉండాలి. విశ్వాసం ప్రధానమైనప్పుడే ఆ మంత్రం అనేది పనిచేస్తోంది. చూడండి, మనకు కూడా కబీర్ దాస్ గారి చరిత్రలో చెప్పారు, ఆయన రామదాసు వారిని గురువుగా ఎంచుకోవాలని అనుకున్నప్పుడు ఆయన ముస్లిం కావడం చేత ఎక్కడ ఈయనకు మంత్రాన్ని ఇస్తే ఆ కులస్తుల చేత తనకు ఇబ్బంది వస్తోందని గ్రహించిన ఆయన మంత్రాన్ని ఇవ్వకుండా కాలాన్ని గడుపుతూ ఉంటే ఒక రోజున తెల్లవారుజామున ఆయన వచ్చేటువంటి దారిలో ఎలాగో స్నానానికి వస్తాడు కదా అని మెట్ల మీద అలా పడుకున్నాడట కబీర్ గారు. అలా పడుకున్న తర్వాత ఈయన స్నానానికి వస్తూ వస్తూ కాలు పొరపాటున కబీర్ హృదయం మీద వేసి రామా అని వెనక్కి తీసుకున్నాడట. చాలు, మంత్రోపదేశం జరిగిపోయింది. నిజమైనటువంటి శిష్యుడికి ఒక వస్త్రం ఇయ్యక్కర్లేదు, చెవిలో చెప్పక్కర్లేదు, బోధ రూపంగా ప్రవహించిన ఇది మంత్రమని గ్రహించి అమితమైనటువంటి విశ్వాసంతో శ్రద్ధతో మననం చేసిన వాడికి గురువాక్యం ఫలితాన్ని ఇచ్చి తీరుతోందని చెప్పిన సంఘటనలు మనకి మన సాంప్రదాయంలో కోకొల్లలుగా ఉన్నాయి. అదేవిధంగా ఆ రామనామాన్ని నిరంతరము ఆయన గురువు ఉపదేశం చేసిన మంత్రంగా ఎంచుకుని తన జీవితాన్ని తరింపు చేసుకున్నారు కబీర్ దాస్ గారని మనకు ఆయన చరిత్ర ద్వారా తెలుస్తోంది. దానిని ఇక్కడ మనకు చెప్తున్నాడు, ముందు నీకు జ్ఞానం కావాలనేటువంటి ఆతృత కావాలి, దానికోసం నీవు గురువు గారి దగ్గరికి వెళ్లాలి, ప్రణామం చేయాలి, అనుకూల సమయంలో వినయంతో ప్రశ్నించాలి, గురువుని సేవించాలి, వారి మాటలే మంత్రాలవుతాయి, వారు చేసే కర్మలే పూజలవుతాయి, వారు మాట్లాడారా లోకం మాణిక్యాలు ఏరుకుంటుంది అంటాడు వ్యాస భగవానుడు. ఏమండి, గురువులు మాట్లాడితే లోకంలో ఏమేరుకోవాలండి? మాణిక్యాలు ఏరుకోవాలట. ఏరుకున్న వాడికి ఏరుకున్నీ, ప్రోగు చేసుకున్న వాడికి ప్రోగు చేసుకున్నీ. ఏమండి, ఎక్కడో రంగురాళ్లు బాగా విపరీతంగా రేడు పలుకుతున్నాయని రాత్రిపూటలు కూడా నిద్రలు మానేసి గుణపాలు తీసుకుని తవ్వి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు బోయేంతమంది ఉన్నారు. అవి శాశ్వతమా? కాదు. కానీ గురుముఖత వచ్చేటువంటి వాక్యాలు ఎన్ని ఏరుకుంటే ఎవరు దోచుకెళ్తారు చెప్పండి? ఏమండి, పరిశవర్ల గొలుసు కలిగిన బంగారం మెడలో ఉంది, రైల్లో ప్రయాణిస్తున్నారు, అప్పర బెర్త్ ఏసి నిద్రపడుతుందా? ఏమో మాటి మాటికి తడిమి చూసుకోవడంతో తెల్లారుతుందేమో, అది వేసుకున్న వాడికే తెలియాలి. మరి గురువు యొక్క రత్నాలు ఉంటాయి, అవి ఎంత విలువైనవి, ఎన్ని పెట్టెల్లో పెట్టుకుని మీ హృదయం అనే పెట్టెలో దాచిపెట్టుకోండి, మీకు భయం ఉంటుందేమో, తడిమి చూసుకోవాల్సిన అవసరం లేదు, దొంగల భయం అసలు లేదు, ఎవడైనా ఎత్తి కడతాడనే భయం అంతకంటే లేదు, ఎన్ని ఏరుకున్నా పెట్టి నిండిపోతుందనే భయం లేదు. ఏమండి, బయట ఉండే రత్నాలు అయితే దానికి ఒక లిమిట్ ఉంటుందండి, ఇన్ని కేజీల వరకే ఈ పెట్టి పట్టును అని. కానీ మీ హృదయపు పెట్టెలో ఎన్ని రత్నాలు వేసుకుంటే మిమ్మల్ని వద్దంటారు చెప్పండి, ఎన్ని ఏరుకున్నా గానీ దానికి నో లిమిట్. మీరనుకోవడం ఇక చాలు అని అనుకుంటే, కానీ దానికి మాత్రం ఎన్ని రత్నాలైనా పడతాయి. అటువంటివి వారి వాక్యాలే రత్నాలు. లోకం అవి ఏరుకుంటోంది. బయట లోకంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడితే కొంతమంది మెదటివాడు ఇలా ముక్కు మూసుకోవాలి, వాడి నుంచి వచ్చే ఆ రత్నం వేరు. అలాగే కొంత కొంతమంది ఎదుటివాడిగా మాట్లాడుతుంటే వాడి నోటి నుంచి వచ్చిన తుప్పర పడుతూ ఉంటుంది, కాస్త దూరంగా నుంచి మాట్లాడండి అంటాం. కానీ గురువాక్యాలు అవి రత్నాలు, మాణిక్యాలు. వారి చల్లని చూపుల్లో ప్రపంచం మంగళ స్నానం చేస్తోందంటాడు వ్యాస భగవానుడు. చూడండి, తీర్థాలనేవి ఎక్కడుంటాయి, సద్గురుదేవుల యొక్క చూపుల్లో ఉంటాయంటాడు వ్యాస భగవానుడు. వారి చూపులు స్నానములు చేయిస్తాయి. ఏ స్నానం అండి, కేవలం ఇక్కడ ఎదురుగా కూర్చొని కొంతమందికి మాత్రమే మంగళ స్నానములు చేయించే చూపులు కావాలి, లోకం మొత్తానికి మంగళ స్నానం చేయించే చూపులు. ఏమండి, మనం స్నానం చేయాలంటే ఎన్ని బకెట్ల నీళ్లు కావాలో, ఎన్ని సబ్బులు కావాలో, పుట్టిన దగ్గర నుంచి ఎన్ని సబ్బులు వాడుంటాం ఒకసారి లెక్కేసుకోండి, ఎన్ని బకెట్ల నీళ్లు పోసుకొని ఉంటాం, పోసుకున్నా మళ్లీ సాయంత్రానికి స్నానం అవసరం లేదని ఎవరైనా చెప్పగలరా, చేయొద్దండి. ఇక మేము ఉదయం చేశామండి, ఇక మా జీవితంలో స్నానం అక్కర్లేదని అనేవాడు ఎవరైనా చేయొద్దండి. ఈ రోజున సబ్బు కొనుక్కున్నామండి, ఇక జీవితంలో మేము మళ్లీ సబ్బు కొనుక్కోము స్నానం చేయమనేవాళ్ళు ఎవరు చేయొద్దండి. కానీ గురువు ప్రసాదించిన చల్లని చూపులో మంగళ స్నానం చేసినటువంటి వాడు ఇక మళ్లీ స్నానం అవసరం ఉంటుందా, బాహ్య స్నానం అవసరం ఉంటుందా? కాబట్టి అటువంటి స్నానం చేయాలి. వారు సంకల్పం చేస్తే విశ్వమంతా గాలి పీల్చుకుంటోందంటాడు వ్యాస భగవానుడు. ఇది గురుదేవుల యొక్క శక్తి. గురువులు జ్ఞానస్వరూపాలు, వారి సన్నిధిలో క్రౌర్యాలు కూడా కారణాలు అవుతాయి. అంటే ఎంతో గొప్పగా గర్జించేటువంటి లక్షణం కలిగినవి కూడా అలా వారి సన్నిధిలో అలా ఉండిపోతాయి. చూడండి, మొన్న మధ్య అమ్మగారితో పాటు యాత్రలు చేసేటప్పుడు అక్షరధామ ఆలయానికి వెళ్లాం. అక్షరధామ ఆలయానికి వెళితే అక్కడ స్వామి నారాయణ దాస్ గారి చరిత్ర చూపిస్తూ ఊళ్ళో కొంతమంది పీఠాధిపతులు అక్కడ ఉండేటువంటి భక్తుల దగ్గర కొంత దక్షిణ వారి దగ్గర నుంచి స్వీకరిస్తూ ఉంటారు, మఠాధిపతులు పీఠాధిపతులుగా ఉన్నవారు. అయితే ఈ అబ్బాయి చిన్న పిల్లాడండి, వెళ్లి ధైర్యంగా ఓ చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఆ పిల్లాడు. సాయంత్రం కాగానే ఊళ్ళో వాళ్ళు ఎవరు బయటికి రారు, మొత్తం అందరు తలుపులు వేసేసుకుని ఉంటారు. ఎందుకంటే అక్కడికి ఒక క్రూర మృగం సంచరిస్తూ ఉంటుంది వాళ్ళ గ్రామాల్లో, అందుకని ఎవరు బయటికి రారు. ఆ మండలాధిపతులు పీఠాధిపతులు ఈ దృశ్యాన్ని చూస్తారు. కానుకలైతే పుచ్చుకున్నారు, గాని వాళ్ళలో ఉండే భయాన్ని తొలగించలేకపోతారు ఆ పీఠాధిపతులు. ఈ నారాయణ స్వామి ఏం చేస్తాడండి, అలాగే కూర్చొని ఉంటాడు చిన్న పిల్లాడు. అక్కడ ఆ పీఠాధిపతి వచ్చి చెప్తాడు, అక్కడ అయ్యా ఇక్కడ ఒక క్రూర మృగం సంచరిస్తోంది, నీవు ఇక్కడ ఉండకూడదు, నీవు వచ్చేస్తే తినేస్తోంది అని చెప్తాడు. వెంటనే ఆయన అంటాడు, నాకేం భయం అక్కర్లేదు, నేను లోకంలో భయాన్ని తొలగించడానికి వచ్చిన వాణ్ణి, నాకెందుకుంటుంది భయం, ఈ మాత్రపు వ్యాఘ్రాలకే భయపడితే ఎలాగా అని సమాధానం చెప్తాడు ఆయన. అలాగే వాళ్ళందరూ తలుపులు వేసుకుంటారు, కానీ కిటికీలోంచి చూస్తుంటారు ఏం జరుగుతోందా, ఆ మృగం ఎలా వస్తోందా, ఈ పిల్లాన్ని ఏం చేస్తుందా అని చూస్తుంటారు. అంత క్రూర మృగం కూడా వారి సన్నిధికి రాగానే అలా ఉండిపోతుంది. వారి చల్లని చూపుల్లో అది కూడా కాఠిన్యతని వదిలేసి కారుణ్యమును తాను సంపాదించుకుని తన యొక్క సహజమైనటువంటి క్రౌర్యమునకు తిలోదకాలిచ్చి కరుణ అనేటువంటి దాన్ని పట్టం కట్టించుకుంటోంది నారాయణ స్వామి వారి చేత. అది అలా కూర్చుండిపోతే తెల్లవారిన తర్వాత అందరూ వచ్చే స్వామిని చూస్తారన్నమాట. ఎంత అద్భుతమైన దృశ్యాలు చెప్పండి. కొంతకొన్ని మహాత్ముల యొక్క ఆశ్రమాలు ఇప్పుడు మనకి అనేకమైనటువంటి గ్రంథాలలో కొన్ని కొన్ని విషయాలు ఉటంకిస్తారని. మహాత్ముల ఆశ్రయాల్లో, మహాత్ముల యొక్క అరణ్యాల్లో, వారు నివసించినటువంటి ప్రాంతాల్లో ఏమండి, లేడెన్నో పులి ఒకరేవులో నీరు త్రాగేవట, పాము ముంగీసా కలిసి ఆడుకునేవట, అలాగే సహజమైనటువంటి వైరభావములు కలిగినటువంటి జంతువులు వాటి వైషమ్యాలని వైరుధ్యాలని వైరాన్ని పక్కన పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉండడం కనిపిస్తోంది అని మనకు వర్ణనల్లో చెప్తారు. కారణం ఏంటంటే మహాత్ముల సాన్నిధ్యంలో క్రూర మృగాలు సైతము తమ క్రూరత్వాన్ని తొలగించుకుంటాయి. కానీ మానవుడు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడా, ఇది ప్రశ్న. వాడి కారుణ్య వాడి మహాత్ముని యొక్క కారుణ్యం తాను పొందలేకపోవడానికి కారణం ఏమిటంటే వాడి కాఠిన్యత హృదయం ఎంతగా పాషాణమయ్యిందో గుర్తించండి. అన్ని రకాలైనటువంటి వాళ్ళు పరమాత్మను చూసి మారతారా అంటే పోతన ఏమాత్రం మారింది, బకాసురుడు ఏమాత్రం మారాడు, బకాసురుడు అంటే కొంగండి, నారాయణుడి చేతితో పట్టుకున్నాడు, తృణావర్తుడు ఏమాత్రం మారాడు, కానీ వారి వారి యొక్క జన్మ సంస్కారాల చేత పరమాత్మ చేతిలో మోక్షాన్నే పొందగలిగారు. కాబట్టి వైరంతోనైనా పరమాత్మను చేరిన అతడు వేరు చేయడు అనేది మనకు భాగవతం ప్రతిపాదిస్తున్నటువంటి విషయం. అందుకనే ఆ సద్గురుదేవుల యొక్క సన్నిధిలో ఉన్నామనుకోండి, మనలో ఉండే క్రౌర్యం కాస్త కరుణైపోతోంది, అసూయలనేవి ఆప్యాయతలుగా మారిపోతాయంటాడు వ్యాసుడు. అహంకారాలు అవగాహనని ఆదరిస్తాయి, భయాలు అభయాలుగా మారతాయి. పరుసవేది లోహాన్ని మాత్రమే బంగారం చేస్తోంది, కానీ పరమహంసలు బండ బ్రతుకుల్ని సైతము భవ్యంగా బంగారంగా తీర్చిదిద్దుతారు. కాబట్టి పరుసవేదిని కూడా మించిన వారెవరంటే సమర్థ సద్గురుదేవులు. అది తాను చేరినటువంటి ఇనుముని, ఇనుము కూడా తుప్పు పట్టకుండా ఉండాలంటాయి, మళ్లీ నో తుప్పు బాగా పట్టిందనుకోండి పరుసవేది కూడా బంగారంగా మార్చలేదట. కానీ గురువు గారున్నారే, అది తుప్పు పట్టింది కావచ్చు, బండ కావచ్చు, పనికిరాంది కావచ్చు, పనికిరానివాడు అని లోకం చేత వెలివేయించబడినవాడు కావచ్చు, అటువంటి గుణాల చేత శోభిలినవాడు కావచ్చు, కానీ గురుదేవుడు ఒక్కసారి అలా తాకితే వాడు బండరాయి సైతం కూడాను భవ్యంగా దివ్యంగా వెలుగుతోంది, అది ఒక జ్ఞానరత్నంగా మకుటాయమానంగా వెలగడానికి అవకాశం ఉంది అంటాడు వ్యాస భగవానుల వారు. సముద్రాన్ని చేరితేనే నదులకు శాంతి లభిస్తోంది. మరి సముద్రాన్ని చేరితేనే శాంతి ఎలా లభిస్తుందో, లోకంలో జీవులకు శాంతి ఎలా లభిస్తుందో తెలుసునా? వ్యాసులు వారు చెప్పారండి, సముద్రం అనేటువంటి ఆచార్యుణ్ణి చేరినప్పుడే జీవులు అనేటువంటి నదులకు శాంతి అన్నాడండి. సమర్థ సద్గురుదేవులైనటువంటి సాగరాన్ని చేరినప్పుడే ఈ జీవులు అనేటువంటి వాళ్లకు శాంతి లభిస్తోంది. అందుకే శిక్షణ యోగ్యులైనటువంటి శిష్యులు గురుబోధతో పులకరిస్తారు, పరవశిస్తారు, గురువుని కీర్తిస్తారు, తరిస్తారు. ఎవరండి దీన్ని అందుకోగలిగేది? శిక్షణతో యోగ్యులైన వాళ్ళు మాత్రమే అని చెప్పారండి. అక్కడ కూడా మామూలుగా గురువు గారికి ఉండవలసిన లక్షణాలు, సమర్థ సద్గురుదేవులుగా తాను పూజింపబడుతున్నప్పటికీ నేను తరిస్తానా అనే అపనమ్మకం నీలో కలిగిందంటే ఏదో తుప్పున్నదనే అర్థం. దాన్ని కూడా పోగొట్టి తరింప చేయగలిగేటువంటి సమర్థ దేవులు కాబట్టి నీలో ఉండేటువంటి ఆ మలినాన్ని తొలగిస్తారు, గురుబోధతో పులకరించిపోయేలాగా శరీరాన్ని తయారు చేస్తారు, పరవశిస్తారు, గురువుని కీర్తిస్తారు. చూడండి, ఆవేదన పడే వ్యక్తిలోనే అనంతమైన శక్తి ఉన్నది అంటాడు వ్యాస భగవానుడు. ఆవేదన పడతాడు మానవుడు, కానీ వాడిలో అనంతమైనటువంటి శక్తి ఉన్నది. నిన్ను ఎత్తుకొని నేను తిరగలేను, నన్ను ఎత్తుకొని నువ్వు నడవలేవు, అంతే కదండి లోకంలో. ఒకళ్ళనొకళ్ళు చిన్నపిల్లాన్ని ఎంతవరకు ఎత్తుకుంటామండి? ముద్దు ముద్దుగా ఉండి 3 ఏళ్ల వరకు ఎత్తుకుంటారేమో, 4, 7, 5, 7 రాగానే అమ్మ అమ్మ ఎత్తుకో అంటే ఎద్దులాగా ఉన్నావు, నడవడానికి ఏం రాగం, నడువు, ఇప్పుడే నువ్వు భోంచేశావు, నేను భోంచేశాను, అసలే 70 కేజీలు మనిషిని 80 కేజీలు అయ్యాను, నేనే నడవలేకపోతుంటే నువ్వు ఒక్కడే దాపురం అయ్యావు, ఎక్కడ పోయేది నిన్ను, దిగు. అరే 3 ఏళ్ల వరకు ఎత్తుకున్నావు కదా, 3 ఏళ్ల వరకు ముద్దేనండి, 4, 7 మొదలైతేనే అలసట్లు వచ్చేది, ఇక ఎత్తుకోమంటే ఆవిడ ఎత్తుకోలేదు, పోనీ నిన్నెత్తుకొని వాడు నడుస్తాడా? ఇది జరగదు. ఎంత ఎత్తుగల మనిషి అయినా ఎన్ని కిలోల బరువున్నా తనని తాను తేలిగ్గా మోసుకొని పోతూ ఉంటాడండి. ఈ శక్తే పరిగెత్తే ఎలుగులో ఉంది, బాధించే దోమలో కూడా ఉంది, ఇదే తిమింగలంలో ఉంది, ఎగిరే గువ్వలో కూడా అదే ఉంది. అది చాలా తేలికైంది, చాలా బరువైంది, నీకు మాత్రమే తేలికైంది, ఎదుటి వాడికి బరువైంది. ఏ నేను మోసుకుంటున్నా, నువ్వు మొయలేవా అంటే నా శరీరాన్ని నేను మోసుకునేటప్పుడు సరిపోతుంది. కాబట్టి అత్యంత బరువైనది నీవే, అత్యంత తేలికైనది కూడా నీవే. నిన్ను నీవు మోసుకునేటప్పుడు నీకు తేలిక, ఎదుటివాడు మోసేటప్పుడు అది భారం. అదే అణువు, అదే మహత్తు. దీనినే వైభవము అని శాస్త్రం చెప్పింది, దీని ప్రాభవాన్నే గురువులు గుర్తించారు. అదే ఆత్మ అన్నాడండి వ్యాస భగవానుడు. అదే పారమార్థిక సత్యం. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానమే ఆత్మజ్ఞానం. అదే మోక్షము, అదే శ్రేయస్సు. అందరి తరపున ప్రతినిధిగా అర్జునుడు అడిగినటువంటి శ్రేయస్సు ఇదండి. ఏమిటండి శ్రేయస్సు ఇప్పుడు ఆయనకు కావలసింది? ఆత్మజ్ఞానం, మోక్షం కావాలి. సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం ఏమిటండి? మోక్షమే.
దీనిని అందించేందుకే ఆచార్య స్థానంలో నిలిచి నడుము బిగించాడు. పార్థసారథి కాదు కాదండి, మనందరి జీవనసారథి, జీవసారథి, ప్రాణులకు ప్రాణసారథి, మనందరిలో నిలిచినటువంటి చైతన్య సారథి ఆ నారాయణుడే. కేవలం పార్థసారథి కాదయన, మనందరికి జీవనానికే సారథి. సంసార దుఃఖానికి శోకము మోహము బీజాలంటాడండి. ఏమిటి మీ బీజాలండి? సంసార దుఃఖానికండి. దుఃఖానికి బీజాలేమిటి? శోకము మోహము. అవి తొలగాలంటే ఆత్మజ్ఞానం ఒక్కడే తరుణోపాయం. అందుకని అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని భగవంతుడైన వాసుదేవ స్వామి అంటున్నాడు, అర్జున దుఃఖింపతగని వాళ్ళని గురించి దుఃఖిస్తున్నావు అంటూ ఆత్మజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడు. సంసార బీజభూతౌ శోకమౌహౌ తయోచ్చ సర్వకర్మ సన్యాసాత్ పూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ నాణ్యత నివృత్తిహి ఇతి తత్ ఉపదిదక్షుః సర్వలోకానాం గ్రహార్థాం అర్జునాం నిమిత్తం కృత్య అహ భగవాన్ వాసుదేవః అసోచ్యా నిత్యాది. శంకర భాష్యం చెప్పినటువంటి పదమది. మనం మానవుడు దేనికోసం దుఃఖిస్తున్నాడు? ఆ దుఃఖానికి కారణం ఏమిటి అంటే శోకము మోహము. అంతే కదండి, ఎదుటివాడికి ఏదో ఉంది, నా దగ్గర లేదు, వెంటనే నాకు వచ్చింది శోకం. శోకం తీరాలంటే వాడికి నాకు రావాలి, ఇది నా మోహం. కాబట్టి శోకము మోహం అనేదే మానవుడి యొక్క దుఃఖానికి కారణం. మరి ఇది తొలగాలంటే అసలు నీవెవరో నీకు తెలుస్తోందా? నీవు ఆశిస్తోంది సత్యంగా నీకు నిలుస్తోందా? నీవు అనుకున్నది నీకు సుఖంగా ఆనందాన్ని అందించగలుగుతోందా? చూడండి, మనం ఏది అనుభవిస్తున్నామో దాని వెనకాతల దుఃఖం అనేది ఉండి తీరుతుంది అని మనకు స్వామి చెప్పారు. మనం ఏది అనుభవిస్తున్నామో దాని వెనకాల దుఃఖం వస్తూ ఉంది. ఎందుకంటే నీవు అనుభవిస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా దుఃఖంతో కూడుకొని ఉన్నవే కాబట్టి. అందుకని ఆలోచించకూడని వాటిని గురించి ఆలోచించి పోస్తే ఒక దశలో మన ఆలోచనని మనమే భరించలేని స్థితి వస్తోంది. చూడండి, మానవుడు ఏం చేస్తాడు? వీడి గురించి వీడు ఆలోచించుకుంటే చాలండి. కానీ ఏం చేస్తాడండి? లోకంలో ఉన్నవన్నీ వీడికి కావాల్సి వస్తుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ మోసుకుంటూ పోతే ఏమవుతుందండి? ఉద్దరగా వచ్చినవి కదా అని బ్యాగ్లో వేసుకుంటూ పోతే కొంతకాలానికి బ్యాగే బరువు అయిపోతుందండి. ఏమండి? కాబట్టి వస్తువులన్నీ వేసుకుంటూ పోతే, అందుకని మా వాళ్ళు ఏం చెప్పారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. వస్తువుని తక్కువ చేసుకో, నీ ప్రయాణం సుఖవంతం చేసుకో. అలాగే ఇక్కడుండేటువంటి వాళ్ళ మీద ఈ బరువులు, బాధ్యతలు, బంధాలు, మోహాలు, శోకాలు, మరణాలు, భ్రాంతులు, మాయలు, మమతలు, ఇవన్నీ కూడా ఒక లగేజ్. ఇవన్నీ వేసేసుకొని ఏం చేస్తున్నావు? అయ్యో భారమైపోయిందే, భారమైపోయిందే అంటున్నావు. వాస్తవానికి భారం నువ్వు తెచ్చి పెట్టుకున్నావా? భగవంతుడిచ్చాడా? తాను కల్పించుకున్నదే తనకు భారమైంది. కానీ ఆ భారం భారము కావడానికి కారణం తానని తెలియడంలే, అదే విచిత్రం అంటాడు వ్యాస భగవానుడు. ఈ భారానికి కారణం ఎవరు? భగవంతుడు ఏమైనా కల్పించి పంపించాడా అండి ఏమన్నా? కానీ అన్నీ తానే తెచ్చుకున్నాడు, వెంట తెచ్చుకున్నాడు, మోసుకుంటూ తెచ్చుకున్నాడు, కల్పించుకొని తెచ్చుకున్నాడు, ఇవి లేకపోతే జరగదనుకుంటూ తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్నవే వీడికి బరువుగా తయారయ్యాయి. భగవంతుడిచ్చినవేమీ బరువుగా తయారు కాలేదు. ఏమంటే భగవంతుడిచ్చాడు ఈ శరీరం, మనకేమైనా బరువుగా తయారవుతుందా? బయట నుంచి తెచ్చుకుని మోసుకునేవే బరువుగా తయారవుతున్నాయి. కాబట్టి ఆలోచించకూడని వాటిని గురించి ఆలోచిస్తూ పోతే ఒక దశలో మన ఆలోచనని మనమే భరించలేం, ఇంత స్థితి వచ్చేస్తోంది. దుఃఖించకూడని విషయాలను గురించి దుఃఖిస్తూ పోతే ఆ తరువాత జీవితమే దుఃఖభూయిష్టంగా తయారవుతోంది. అందుకే నారాయణుడు ఏమన్నాడండి, అర్జున ఎవరి కొరకు దుఃఖించకూడదో వారి కొరకు దుఃఖిస్తున్నావు. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశేందుకు ఉపక్రమించాడు. అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాః. అర్జునుడు తన విషాదంలో మృత్యువును ప్రధానంగా ప్రస్తావించాడు. అంతే కదా, వీళ్ళందరూ చచ్చిపోతే, వీళ్ళందరూ నా చేతుల్లో మరణిస్తే, ఆ తరువాత వర్ణ సంకరం జరిగిపోతే, ఆ వర్ణ సంకరం జరగడానికి కారణం నేను చేసిన యుద్ధంగా తయారవుతోంది కదా, ఇంతమంది నశించిపోవడానికి కారణం నేనవుతాను కదా, మృత్యు అనేటువంటిది ప్రధానంగా చెప్పాడు. ఆ మృత్యు భయాన్ని తొలగిస్తూ శ్రీకృష్ణుడు ప్రారంభం చేశాడు. ఆ తరువాత అమృతత్వాన్ని బోధించాడు. అందుకనే మృత్యోర్మా అమృతంగమయా, మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకుపోమని కదా మన నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం పరమాత్మని. అలాగే నడిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు కూడా. చూడండి, మృత్యు భయం దుఃఖాన్ని కలిగిస్తోంది. ఏను మృతుండనవుదునని భయంబు మనంబు లోపలను మానుము అన్నాడు. ఎప్పుడు వాడికి పరిశీన్ మహారాజుకు మోక్షం వస్తుందని చెప్పాడంటే భయం కలిగినంత వరకు మోక్షం లేదండి. భయం నుంచి విడుదల కావడమే మోక్షం. అందుకనే భయ సహితుడైనటువంటి వాడు మోక్షమును పొందలేడు, భయరహితుడు మాత్రమే మోక్షాన్ని పొందగలడు. అందుకనే నీవు భయమును వదిలేయి అన్నాడు శుకయోగింద్రుడు కూడా. ఏం భయం వదిలేయమన్నాడండి? మృత్యు భయం. నేను మృత్యుండనవుదునని భయంబు మనంబు లోపల మానము, ముందా భయాన్ని వదిలేయమన్నాడు. ఎందుకని? సంభవంబు గల ప్రాణి కోట్లకు చావు నిక్కవు. లోకంలో ఇంతమంది నీకు కనిపిస్తున్నారు కదా పరిషిన్ మహారాజా, వీళ్లలో శాశ్వత కాలం ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదే కదా అన్నాడైన, మయాహతత్వం జహివాధిష్ట యుద్ధాసి చేత శ్రణేశ పద్మాన్. భగవద్గీతలు అదే చెప్పాడు, నిమిత్తమాత్రం భవసవ్య సాక్షిన్. నువ్వు నిమిత్తమాత్రుడు అయ్యుండు, ఒకవేళ నువ్వు చంపకపోయినా ఇందులో బ్రతికేవాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకని? నేనెప్పుడూ వీళ్ళందరికీ సర్టిఫికెట్ రాసిచ్చేశాను. యుద్ధం ప్రారంభమైన 10 రోజుల తర్వాత భీష్మ పితామహుడు పడిపోవాలి, పడిపోవాలి. పడిపోయిన తర్వాత మృత్యు అనేటువంటిది మాఘమాసంలో శుద్ధ అష్టమి నాడు కలగాలి. రోహిణీ నక్షత్రం అష్టమి తిథి ఉండాలి. భీష్మ పితామహుడు వారు పడిపోయే నాటికి తిథి అలా నిర్ణయించేశాడు పరమాత్మ. 12 గంటలకు మధ్యాహ్న కాలంలో రోహిణీ నక్షత్రంలో అష్టమి తిథిలో ఆయన స్వచ్ఛంద మరణంగా జీవితంలో శరీరాన్ని వదిలేయవలసి వచ్చింది భీష్మ పితామహుల వారు. కాబట్టి పడడము అనేది నిర్ణయం చేశాడు నారాయణుడు. ఇప్పుడు నీ పడగటోపోయినా అతడు ఏదో శాశ్వతంగా నిలబడుతున్నాడు అనుకుంటున్నావేమో. మీ నిర్ణయాలు మీ ఊహలు అవి ఆగవచ్చు, లేకపోతే జరగచ్చు జరగకపోవచ్చు, కానీ నా శాసనం ఉన్నదే అది జరిగి తీరుతుంది. నీవు కొట్టకపోయినా దారిని పోతూ పోతూ మార్గ ఆ సమయం వచ్చిందనుకో, ఆ 10 రోజుల సమయం అయిపోయిందనుకో, భీష్ముడు బయట పడిపోతాడు, నువ్వు దాకా కొట్టక్కర్లే. కాబట్టి నేను నిర్ణయం చేశాను, నువ్వు నిమిత్తమాత్రంగా ఉండు, కార్యాన్ని పూర్తి చేయని పరమాత్మ చెప్తాడు. మృత్యు భయం దుఃఖాన్ని కలిగిస్తోంది కాబట్టి మృత్యు భయమే లేకపోతే మృత్యువుకు సంబంధించిన దుఃఖం ఎలా వస్తుంది చెప్పండి? ఒకవేళ మృత్యు భయమే లేదు మనకి, మరి దుఃఖం వస్తుందా? మృత్యు భయం ఎప్పుడు తొలగిపోయిందో పరీక్షణ్ మహారాజు కీటక రూపంలో ఉన్నవాడు తక్షకుడని తెలిసి కూడా వాణ్ణి తెచ్చి కంఠం దగ్గర పెట్టేసుకున్నాడు. కంఠం దగ్గర పెట్టేసుకున్నాడండి. మనకి దాదాపుగా మనకి భగవద్గీతని వ్యాఖ్యానం చేసినటువంటి మహాత్ములు కొంతమంది ప్రాచ్యాప్యుల్లో ఉండేటువంటి వాళ్లలో ఒక ఆయన బాగా తత్వవేత్త ఉన్నాడటండి. ఆ తత్వవేత్త మృత్యు ఆసనం అయ్యేటప్పటికి ఒక మాట అన్నాడట, ఓ మై డార్లింగ్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ మీ అన్నాడట. వచ్చేసే వచ్చేసే నా ప్రియురాలా, ఇప్పుడు ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూస్తున్నాను, వచ్చే వచ్చే అన్నాడట. ఎవరిని అంటే మృత్యువుని పిలుస్తున్నాను అన్నాడట ఆయన. మృత్యు భయం లేకుండా ఉన్నది కాబట్టి మృత్యువును ఆహ్వానించగలుగుతున్నాడు. భయం ఎప్పుడు పోతుందో దుఃఖం అప్పుడే పోతుంది. లోకంలో దుఃఖం ఎందుకు కలుగుతుందంటే భయమును అనుసరించే దుఃఖం కలుగుతోందన్నాడు. ఉన్నది పోతుందని భయం, ఏమండి వచ్చింది మళ్లీ పోకుండా ఉండదే, మళ్లీ పోయే కారణం ఉంటుందేమోనని భయం, ఆ భయం అనుభవిస్తూ ఉంటే ఏదైనా దుఃఖంగా పరిణమిస్తుందేమోనని భయం, భోగాన్ని అనుభవిస్తున్నా రోగ భయం ఉంది, మంచి కులంలో పుట్టావు మళ్లీ చేయకూడని పనిచేస్తే ఎక్కడ దారిపోతాననే భయం ఉంది, అమితంగా తింటున్నావు ఇది ఎక్కడ అజీర్ణం చేస్తుందనే భయం ఉంది, నీ కుమార్తెనో కొడుకునో ప్రేమగా పెంచుకుంటున్నావు రేపొద్దున వీడు చూడడనే భయం ఒకటి ఉన్నది. కాబట్టి ఎక్కడ నీవు ప్రేమ 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 అనుకుంటూ వెడుతున్నావో ఆ ప్రేమ వెనకాల మానవుడు అనుభవిస్తున్నది భయాన్ని. ఏమండి ఎంత ప్రేమగా ఆనందంగా పిల్లవాడిని స్కూలుకు పంపిస్తారు, సమయానికి రాకపోతే ఆ వెంటాడు ఏంటండి? భయమే. 5:30 పిల్లవాడు ఇంటికి రాలేదు, 6 ఇంటికి రాలేదు, అప్పుడేమవుతుంది? ప్రేమ కాస్త భయంగా మారుతుంది. కాబట్టి మృత్యు భయమైపోయిందనుకోండి మానవుడికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతోంది భగవద్గీత, అడుగుతోంది భాగవతం, అడుగుతోంది. కాబట్టి మృత్యు భయం లేకపోవడమే మానవుడికి అభయం. కాబట్టి నిజానికి మనిషి భయపడకూడదు చావు ఒక్కటే. చావును గురించి ఎవరికి తెలుసండి? పోయిన వాడే చావును గురించి చెప్పగలడు కదా. మరి పోయినవాడు లేడు గనక చెప్పలేడు, ఉన్నవాడు పోలేడు గనక చెప్పడానికి ఆధారం లేదు. చూడండి ఇప్పుడు ఎక్కడికెక్కడికో యాత్రలో పోయి వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళందరిని అడిగారు మీరు ఎక్కడెక్కడ ఏమేమి చూశారని అడిగారు. వీడు చూసినాడు పోయింది, పోయింది ఉన్నది, పోయొచ్చినందుకు వీడు ఉన్నాడు, కాబట్టి పోయిన దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్పగలిగాడు. ఇప్పుడు మృత్యువు దగ్గరకు అందరూ పోతున్నారు కదా, ఎలా ఉందో ఎవడైనా చెప్తున్నాడా? పోని ఇక్కడ ఉన్నవాడైనా చెప్పగలరా? వీడికి అనుభవం లేదు కాబట్టి చెప్పలేడు, ఆ పోయిన వాడు తిరిగి రాలేదు కాబట్టి అనుభవము లేదు. కాబట్టి చావు గురించి భయం ఎందుకని ప్రశ్నిస్తున్నాడు వ్యాస భగవానుడు. తెలియకపోయినా తెలిసినా గాని చావు అనేది వచ్చి తీరుతుంది. చచ్చిన తర్వాత మళ్ళీ చావు లేదు కదా, చచ్చేంత వరకు బ్రతుకున్నది. మృత్యువు రావడము పోవడం అనేది ఒకే క్షణం, చావు క్షణంలో జరిగిపోతుంది. దానికే ఏం పేరు పెట్టారండి? అనివార్యము, నివారింప సాధ్యము కానిది. ఇంకోటేమిటి? నిశ్చయము, అంటే ఇది వచ్చి తీరుతోంది. కాబట్టి ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం ఏదని బ్రతికినంతకాలం ఆలోచించడమా? చావుతో మాట్లాడే అవకాశం ఉందా? చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మాట్లాడే అవకాశం లేదు, సమయం అసలే లేదు. ఎందుకు వచ్చినవే ఈ చావు ఆలోచనలో, అందుకనే దాన్ని వదిలేయి. అశోచ్యా నన్వశోచస్త్వం, దేనిని గురించి దుఃఖపడకూడదు దానిని గురించి దుఃఖిస్తున్నావు. అంటే మృత్యు అనేది ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసునా? అంటే మృత్యు అనేది ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా? ఎవడు వెళ్ళిన వాడు ఎవడు రాలేదు. ఎందుకంటే ఎవడైనా వచ్చి చెప్తేనే కదా ఇలా ఉంటుందని తెలిసేది. కాబట్టి నీకెన్నో తెలుస్తున్నాయి అర్జున, ఉన్నట్టు తెలుస్తున్న వాటిని తెలుసుకునే నీవు కూడా ఉన్నట్లు నీకు తెలుసు. కానీ నీవు తెలుసుకునేవి నీకు తెలియబడేవి ఉన్నాయా లేవా అనే దానిలో నీకు సందేహం ఉండొచ్చు. ఏమో గాని నీవున్నావనే మాత్రము సత్యం. ఇది నిస్సందేహంగా నిశ్చయంగా తెలుస్తోంది కదా. ఇంతకీ నీవెవరు? ఈ ప్రపంచంలో వేయదగిన ప్రశ్న ఇదొక్కటే. నీవెవరు అని నేను వేసిన ప్రశ్నని నీకు నువ్వే వేసుకుంటే నేనెవరు అని అవుతోంది. నన్ను నేను ప్రశ్నించుకున్నా నేనెవరు అనేదిగానే మిగులుతోంది. దీన్నే కోహం అని అడిగారు. నేనెవరు, నేనెవరు అని ప్రశ్నించే కొద్దీ ప్రశ్న మరీ బిగుసుకుపోతోంది. నేను ఇదిగా అదిగా ఏదోగా తెలుస్తున్నానే గాని నేను నేనుగా తెలియడం లేదు. ఇది అయిన నేను అది కాలేను, అది అయిన నేను ఇది కాలేను. ఇదిగా అదిగా తెలుస్తూ ఇది అది కానని తెలిసినప్పుడు ఏదోగా అనుకుంటున్నానే గాని ఆ ఏదో తెలిసినప్పుడు అది మళ్లీ ఇదిగా అదిగానే మిగులుతుందని గుర్తించలేకపోతున్నాను. ఇది నేనెవరు అనే ప్రశ్న వేసుకుంటే మానవుడికి లభించే సమాధానం. నేను ఇదిగా ఉన్నాను అదిగా ఉన్నానంటే ఎవరో చెప్తారు కదా, నేను కొడుకుగా ఉన్నాననో లేకపోతే ఇంకొక వాళ్ళు ఆడవాళ్ళు అయితే కోడలుగా ఉన్నాననో కూతురుగా ఉన్నాననో ఏదో చెప్తావు. అసలు నీవెవరు, నీవెవరనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నావా? ఈ వాక్యాల్లో ఆదిగా ఇదిగా అనేది మారుతూనే ఉంటాయి. నేను ఇదిగో పలానా చోట ఉద్యోగిగా ఉన్నాను, నేను ఇదిగో పలానా ఇంట్లో అల్లుడిగా ఉన్నాను, ఇవన్నీ ఇది అది అని మారుతూ ఉంటాయి. కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు నీవు నీవుగా లేవు, ఇంట్లో ఉన్నప్పుడు నీవు నీవుగా లేవు. నీ ఉన్న ఒక్కడివి, ఒకప్పుడు పొత్తిళ్లలో బిడ్డమయ్యావు, గర్భంలో ఉన్నప్పుడు పిండమయ్యావు, పొత్తిళ్లలో శిశువయ్యావు, పెరిగేటప్పుడు బిడ్డయ్యావు, ఆ తర్వాత విద్యార్థివయ్యావు, ఆ తర్వాత యువకుడివయ్యావు, ఆ తర్వాత పెళ్లి కొడుకయ్యావు, ఆ తర్వాత తండ్రివయ్యావు, ఆ తర్వాత మళ్లీ నీవు తాతవయ్యావు. అంటే ఈ వేళ్లలో ఎవరు నువ్వు? గర్భంలో ఉన్నప్పుడు పిండానివా, పొత్తిళ్లలో ఉన్న శిశువువా, పెరిగినప్పుడు బిడ్డవా, ఆ తర్వాత యువకుడివా? అసలు ఏది నువ్వు? అది ఇదిగా ఉంటే ఇది అదిగా అవడానికి వీల్లేదు. చూడండి, నేను పిండాన్ని అన్నావు అనుకోండి, అయితే పెద్ద అయిన తర్వాత నువ్వు యువకుడు కావడానికి వీల్లేదు. నేను యువకుడిని అన్నావు అనుకోండి, నువ్వు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఒకప్పుడు పిండంగా ఉన్నానడానికి వీల్లేదు. అంటే మారుతూ పరిణామ క్రమంలో షడ్వికారాల చేత ఉండేటువంటి వాడి నీవా? పోని వికారాలేమీ లేకుండా ఉండేది ఒకటి ఉందని కూడా తెలిసినా అది నీవై ఉన్నావా? ఏది నీవై ఉన్నావు? అది ఇది అని రెండు ఆప్షన్స్ వద్దు నాకు, ఏదో ఒకటి చెప్పు. ఎవరై ఉన్నావు నీవు? అంటే నేనున్నాను, నేనున్నాను అనేది మారకుండా స్థిరంగా ఉందండి. నేనున్నాను అనేది శాశ్వతం కదా. అక్కడ ఉద్యోగిగా ఉన్నా, ఒక బిడ్డగా ఉన్నా, కొడుకుగా ఉన్నా నేనున్నాను. చూడండి, మనం అనుకుంటూ ఉంటాం పలానా వాళ్ళు పెళ్లిలో నేనున్నానండి, పలానా వాళ్ళు వాళ్ళ అమ్మాయిని అబ్బాయికి ఇస్తామనుకున్నప్పుడు నేనున్నానండి, ఆ తగాదా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానండి, అదిగో అక్కడ ఆ శుభకార్యంలో నేనున్నానండి, ఇక్కడ విషాద కార్యంలో నేనున్నానండి, ఆ నేనున్నాను అనేది పదం వాడుతున్నావు కదా, ఆ నేను అనేటువంటిది ఏది? ఆ నేను అనేటువంటి సత్యం మిగలడానికి ఇది అది అనేవి తొలగించబడాలి. నీవెవరో నీకు తెలియాలంటే మొదట నీవు కాని వాటిని నీవు తెలుసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవాయిడ్ చేస్తూ ఉన్నావు అనుకోండి, చివరికి మిగిలిందేదో అది నేను, అది ఉంటుంది. అది ఇది ఉన్నంత వరకు నీకు నీవు నీకు తెలిసావు, అంతవరకు నిన్ను నీవు నిర్ణయించుకోలేవు, అలాగని నిరాకరించుకోలేవు. నిర్ణయించినా నిరాకరించినా అది జరిగేది ఎక్కడండి? మనసులోనే. మనసులో నిన్ను నిర్ణయించడం సాధ్యపడుతోందా? నిరాకరించడం కూడా వీలు పడదు. మనస్సును దాటిన స్థితిలో ఇక నిర్ణయించవలసిన అవసరం లేదు, నిరాకరింప పని లేదు. బాగా అర్థం చేసుకో అర్జున, ఏది జరిగినా మనస్సులోనే జరుగుతోంది, జరగాలి కూడా. నీ మనస్సుకు నీవు దొరకవు కనుక నిర్ణయింపబడవు, నిరాకరింపబడవు. ఇంతకు మనస్సుకు దొరికింది దొరికేది ఏమిటి అంటే నీవు కానిదేదో అదే మనస్సుకు దొరుకుతుంది. మనస్సులో నిన్ను నిరాకరించడం సాధ్యపడదేమో కానీ నీవు కానిదాన్ని నిరాకరించడం సాధ్యమే. అదంతా మనస్సులో జరిగిపోతే ఆ తరువాత మనస్సులో జరగవలసిందంటూ ఏది ఉండదు. జరగవలసింది ఏదీ లేనప్పుడు మనస్సుండేం ప్రయోజనం? ఆ మనస్సు కూడా తాను నిర్మూలించిన వాడితో పాటు నిరాకరింపబడుతోంది. ఇక అక్కడ మిగిలింది ఎవరు? నీవే, నేనే, నీకు నీవే, నాకు నేనే, నీ నా అనేవి మొలకెత్తేవి. నిజానికి తానే దేశం కాని చోట, కాలం లేని చోట, మేఘాలు లేకుండా అమృతాన్ని వర్షించే వానే అన్ని చోట్ల. ఆలోచించు, నేను ఇదిగా ఉన్నాను అదిగా ఉన్నాను అనేది అసత్యం. సమస్యలన్నీ అసత్యంలోనే ఆరంభమయ్యాయి. ఇప్పుడు నేను ఇదిగా లేను అదిగా లేను అనేది సత్యం. అసత్యంతో ఆరంభమైన సమస్యలు సత్యంలోనే అంతరిస్తాయంటాడు వ్యాసుడు. నేను కానిదానిని నేను అని భావించడం అసత్యమైతే మరి నేను కానిదాన్ని నేను తెలుసుకోవడం ఎట్లాగా? సత్యమైందేంటి? ఇంతకీ నీవెవరు? అసత్యమా సత్యమా? రెండూ కాను. అసత్యాన్ని తొలగించడానికే సత్యం ప్రవేశించింది. ప్రవేశించింది ఏదైనా సరే నిష్క్రమించవలసిందే. అసత్యమే లేకపోతే సత్యం యొక్క అవసరమే లేదు. సత్యోదయంతో అసత్యం అస్తమించడం వల్ల ఆ తరువాత తన అవసరం లేని సత్యం కూడా అస్తమిస్తోంది. సత్యాసత్యాలు కనుమరుగైపోయినప్పుడు మేఘం తొలగిన తరువాత సూర్యుడిలాగా నీవు నిత్యకాంతుల్లో భాసిస్తావు. నీవు అసత్యము కావు, సత్యము కావు, సత్యాసత్యాలకు కూడా అతీతుడివి. నీకు అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు, నీవు జ్ఞానాజ్ఞానములకు అతీతుడివి. నీకు బంధము లేదు, మోక్షము లేదు, నీవు బంధముక్తులకు కూడా అతీతుడివి. ఇదే మోక్షం. నీ స్వరూపస్థితే మోక్షం. దీనిని అన్వేషించాలా, పొందేందుకు ప్రయత్నించాలా అంటే ప్రయత్నించడం తప్పు కాదు, కానీ అలా పొందేందుకు ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆ పొందబడేది మనకన్నా వేరైనది అని మన ప్రయత్నమే చెప్తోంది. నేను మోక్షం కాదు అని నిర్ణయించుకోవడం వల్ల మరేదో మోక్షమని భావించి వెతుకుతున్నాం. ఈ అన్వేషణలో మనం దేనిని పొందుతున్నామో చెప్పలేం గాని మనల్ని మనం పోగొట్టుకుంటామనేది మాత్రం నిశ్చయంగా చెప్పగలం. ఏతావాత మనకు భగవద్గీతలో నారాయణుడు చెప్పేది ఏమిటంటే, నిన్ను నీవు తెలుసుకోవడమే మోక్షం. నిన్ను నీవు తెలుసుకోకుండా లోకంలో ఎన్ని విషయాలు తెలుసుకున్నా అవేమి నీకన్నీ బంధకరాలే అవుతాయి, గాని మోక్షం కానే కావు. చూడండి, ఒక్కొక్క చోట మనకు సత్యము అసత్యము రెండూ కలిసి భాషిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఎలా కనిపిస్తోందండి అంటే, మానవుడు అనేటువంటి వాడు ఒకరోజు చీకటిలో నడిచిపోతున్నాడు అనుకోండి. నడిచిపోతుంటే సగం నరికినటువంటి ముద్ద ఒకటి కనిపిస్తోంది వాడికి చీకట్లో. కనిపించేటప్పటికీ ఆ సగం నరికిన ముద్ద ఎలా ఉందండి? నుంచున్న మనిషిలాగా కనిపించింది వాడికి. నుంచున్న మనిషిలాగా కనిపించింది. కనిపించేటప్పటికి వీడేమనుకున్నాడు, ఈ దారిలో దొంగలుంటారని నేను విన్నానే, వాడు దొంగేమో అని అనుమానం వచ్చింది. ఎప్పుడైతే దొంగని అనుమానం వచ్చిందో ముద్దు కదిలినట్టుగా వీడు అనుభవిస్తాడండి. వాస్తవానికి కదలదు, కానీ వీడు అనుభవిస్తాడు. దొంగ అయితే కదలాలి కదా, వీడి మనసుకు ఒక సూచన వస్తోంది, దొంగ అయితే కదలాలి కదా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది అటో ఇటో అంటే మనల్ని చూసి ముడుచుకున్నట్టు, మనల్ని చూసి లేచినట్టు మనకు అనిపిస్తుంది. అమ్మో ఇంకేముంది, లేచాడు లేచాడు, నన్ను చూశాడు లేచాడు. కానీ కొద్దిసేపటికి కాదేమో ఏమో, అది తుంగ దొంగ రెండింటిలో పడిపోతాడు వాడు. ఇప్పుడు సత్యం ప్రకాశించాలంటే ఏం చేయాలండి? యథార్థ జ్ఞానం తెలియాలి వీడికి. యథార్థ జ్ఞానం తెలియాలంటే ఏం చేస్తాడు వాడు? తన చేతిలో ఉండేటువంటి ఆ విద్యుత్ ల్యాంపు చేతనో, కరెంటు బల్బు చేతనో, టార్చ్ లైట్ చేతనో వాడు యథార్థాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు చూడండి, అసత్యంగా వాడు దానిలో ఆ దొంగలోనే దొంగని చూసినప్పుడు దొంగ సత్యంగా అనిపించింది. కానీ స్వస్వరూప జ్ఞానము చేత ఇది యథార్థం అని తెలుసుకున్నప్పుడు దొంగమాయమై దొంగ మాత్రమే సత్యమైంది. కాబట్టి ఎలా కనిపిస్తోంది అంటే సత్యాసత్యాలనేటువంటివి కూడా నీవు అతీతుడిగా ఉన్నావు. అసలు అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు, నీవు జ్ఞానాజ్ఞానాలకు అతీతుడివి అంటాడు వ్యాసుడు. నీకు బంధం లేదు, మోక్షం లేదు, నీవు బంధ విముక్తులకు కూడా అతీతుడివి. ఇది మోక్షస్థితి, నీ స్వరూప స్థితి మోక్షం. మరి దీన్ని అన్వేషించాలా, పొందేందుకు ప్రయత్నించాలా అంటే ప్రయత్నించడం తప్పు కాదు. అలా పొందేందుకు ఎప్పుడైతే ప్రయత్నిస్తామో పొందబడేది మనకన్నా వేరైనది అని మన ప్రయత్నం చెప్తాను. చూడండి, అది ఎక్కడో ఉంటేనే కదా మనం వెతుకుతూ ఉండేది లోకంలో. కానీ అది నీవయ్యున్నప్పుడు వెతకవలసిన అవసరం ఏమిటి అంటాడు వ్యాసుడు. ఇప్పుడు బయట ఉండేటువంటి వస్తువు అయితే స్వతహాగా వెతకాలి, కానీ అది నీవయ్యున్నప్పుడు వెతకవలసిన అవసరం ఏమిటి? తెలుసుకోవడం, గుర్తించడం, ఇది ముఖ్యం మానవుడికి. ఆ అన్వేషణలో మనం దేనిని పొందుతున్నామో మనం చెప్పుకోలేము, కానీ మనల్ని మనం పోగొట్టుకుంటున్నాం. బయట ఎప్పుడైతే మోక్షం ఉంటుంది, బయట ఎప్పుడైతే ఇవన్నీ తెలుస్తాయని బయట ప్రపంచంలో వెతకడం మొదలు పెడుతున్నావో అది దొరక్కపోగా నీకు నీవే అర్థం కాకుండా పోతావు. ఎలా చెప్పారంటే నగ మెడలోనే ఉందని, మెడలో మనకు చెప్తూ ఉంటారే వెనకటికి ఎవడనట చంకలో మేకపిల్లని పెట్టుకుని ఊరంతా వెతికాడట, నా మేకపిల్ల ఎక్కడుంది, మేకపిల్ల ఎక్కడుందని. ఇంకొక ఆవిడ నగ మెడలోనే వేసుకున్నదట, కానీ వేసుకున్న విషయం తనకు తెలియలేదు, ఎక్కడో పెట్టి మర్చిపోయానేమో లేకపోతే ఎవరైనా తీసుకున్నారేమో అనిపించిందేమో భ్రమలో వెంటనే నగ పోయిందని దానిని పొందేందుకు ప్రయత్నిస్తే మెడలో ఉన్నటువంటి నగని బయట ఎంత వెతికినా లభిస్తుందా? అలాగే చంకలో ఉన్న మేకపిల్లని బయట ఎంత వెతికినా లభిస్తుందా? అలాగే నీ స్వరూపమై ఉండేటువంటి ఆత్మజ్ఞానము బయట ఎంత వెతికినా లభిస్తోందా అని అడుగుతున్నాడండి. కాబట్టి వస్తువు ఎక్కడైతే ఉందో, అన్వేషణ ఎక్కడైతే సాగాలో, ఆ వైపు దృష్టిని సారించడానికి మనమే నిరాకరిస్తున్నాం. మనం నిరాకరించడమే మనకు అది లభించకపోవడానికి కారణం. నీవు అన్వేషించేది నిన్ను కాదని నీవే నిర్ణయించుకుంటే నిన్ను తెలుసుకునే అవకాశాన్ని నీవే జారవేర్చుకున్నావని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీవే సాధకుడిగా నీ ముందు నిలబడ్డావు. నీవే సాధ్యమని ఎలా గుర్తిస్తావు? సాధ్యము సాధకుడే అని తెలియనంత వరకు సాధన నడుస్తూనే ఉంటుంది, వేదన విన్నంటే ఉంటుంది, రోదన గుండెలోనే గూడు కట్టుకు నివసిస్తోందంటాడు వ్యాసుడు. నీవు చైతన్యం అని తెలియనంత వరకు చైతన్యము నీకన్నా వేరుగా ఉందని భావిస్తావు. అసలు నీకు అన్యంగా ఏముందని నీవు భావిస్తావు, పొందుతావు. నీ దృష్టిలో పడనిది, నీ స్పర్శకు నోచుకోనిది ఏదైనా ఉందా? ఉంటే అది ఎలాంటి ఉనికి? జ్ఞానం లేని ఉనికే. చూడు, ఉన్నదంతా తెలిసేదంతా నీకు సంబంధించిందే. ఏది ఉండినా అది నీవుగానో లేక నీ అనుభవంగానో ఉంది అంతే. అనుభవాలు నిన్ను ఎలా పరిమితం చేస్తాయి? అవి లేకపోయినా నీవు ఉంటావు. అనుభవాలకు ముందు నీవు ఉండబట్టే అవి నీకు కలిగాయి. అవి పోయినా నీవు మిగిలి ఉంటావు. ఇది అనుభవానికి సంబంధించిన విషయం కాదు, జ్ఞానానికి సంబంధించిన విషయం. అర్జున, నీవు ఆత్మవే, నేను ఆత్మనే, ఈ రాజులందరూ కూడా ఆత్మలే. ఒకప్పుడు లేకుండా మనం రాలేదు, భవిష్యత్తులో లేకుండా పోయేవారము కాము. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపః నచైవన భవిష్యామః సర్వే వయమతపరం అన్నాడు నారాయణుడు భగవద్గీతలో. దేహదారి అయిన జీవుడికి బాల్యము యవ్వనము వార్ధక్యము ఎలా అనివార్యమో మరణించిన తరువాత మరొక శరీరాన్ని ధరించడం కూడా అంతే. ఆ విషయంలో ధీరులు శోకమోహాలకు గురికారు అని చెప్తాడు అర్జున. లేనిది ఉండదు, ఉన్నది లేకుండా పోదు. ఈ రెండింటిని చక్కగా గ్రహించిన వారే జ్ఞానులు. ఆత్మ ఎక్కడికి పోదు, దేహాలు పోకుండా ఉండలేవు. ఆత్మ అనంతమైనది, దానికి జనన మరణాలు లేవు. అది పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది. దేహాలు నశించినా ఆత్మ గతించదు అని చెప్పాడు. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహింపలేదు, నీళ్లు తడపలేదు, వాయు సృష్టింపచేయలేదు. అర్జున, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మము తప్పదు. అనివార్యమైన ఈ విషయంలో దుఃఖమెందుకు? నత్వం శోచితు మరహసి. ప్రతి ఒక్కరిలో అనంత శక్తి చైతన్యం ఉంది. శశాస్త్రీయంగా సహేతుకంగా ప్రబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, నీలో ఉన్నది కూడా అదే. నీలో అది ఉండడం కాదు, నీవే అది. అది. కాబట్టి అదే ఆత్మ అని తేల్చి చెప్పాడు. మరి ఇంకాస్త జ్ఞానమును వాసుదేవ సర్వమితిహి అనేటువంటి ఆ సంభాషణలో పరమాత్మ ఇంకెంతగా ఆ బోధని ముందుకు తీసుకువెడతాడో మనం ఈ రోజున సాయంత్రం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ, జై సద్గురుదేవ.